జై మహాకాల్. ఇది నవంబర్ 32, 2004 ఉదయం 5 గంటలకు ఒంగోలులో జరిగిన అరబిందో క్లాస్. జై జై మహాకాల్.
దాని గురించి మనం అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. సమర్పణ అనేటువంటిది ఏ కళల్లో మనం సమర్పణ చేస్తున్నాం, ఇంత మొట్టమొదట మన నిత్య జీవిత విధానం చూస్తే కుల శరీరానికి సమర్పణ చేసుకుంటాం మనం. ఇక్కడ రెండో స్విచ్ ముఖ్యమైన ట్యూబ్లైట్ సాయంకాలం సాయించుకున్నాం. సమర్పణ గురించి చూసుకుంటున్నాం మనం. నిజానికి మనం దేనికి సమర్పణ చేసుకుంటున్నాం అనేటువంటిది మనం కాస్త ప్రస్తుతం మన స్థితిని విశ్లేషణ చేసుకుంటే మొదట మనకేమనిపిస్తుందంటే మన స్థూల శరీరానికి సమర్పణ చేసుకుంటున్నామని, అంటే శరీరానికి కష్టం కలిగించేటటువంటి పనులు మనం చేయము. సాధ్యమైనంత వరకు మనం ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు శరీరం యొక్క సుఖాన్ని మనం చూసుకుంటాం స్థూల శరీరంగా. కానీ అది కరెక్ట్ అనిపించదు. ఎందుకంటే మనకి నచ్చిన కోరికలు ఏవైనా ఉన్నాయనుకోండి, కోరిక తీరటానికి శరీరాన్ని కష్టపడటానికి మనం ఏమాత్రము అంటే ఏమిటి, కోరికలు స్థూల శరీరం కంటే మనకి ఎక్కువ పాత్ర వహిస్తుంది. మామూలుగా అయితే కష్టపడలేదు శరీరాన్ని, నేను ఉదాహరణ చెప్తుంటే క్రికెట్ మ్యాచ్ది అప్పుడు కష్టం అనిపించదు, దానికి ఎంతమంది కాళ్ళు పట్టుకోవాల్సి వచ్చిందా, ఎంతమందిని బతమాలుకోవాల్సి వచ్చిందా. నేను చెప్తాయో మా తమ్ముడిదే పొద్దున్న 2:30 క్రికెట్ మ్యాచ్ అంటే ముందు లేచి మళ్ళీ ఎక్కడ మా నాన్నగారు వాళ్ళు లేస్తారు అని చెప్పి తలుపు తప్పులు కాకుండా మంచం తప్పులు కాకుండా కుర్చీ తప్పులు కాకుండా మళ్ళీ టీవీ సౌండ్ జాగ్రత్తగా చూస్తున్నా మళ్ళీ నా దింపిన కోరికలన్నీ తీర్చి మామూలుగా అడిగితే నేను సిగరెట్ చేయాలంటే ఇప్పుడు తాను పడి అప్పుడు కావటం కాదు, ముందే తీసుకొచ్చి పెట్టి నేను మళ్ళీ ఇంకా ఏమో ఎక్స్ట్రా అడుగుతానేమో అని దాచి మళ్ళీ ఇంకా ఏం చేస్తే అడుగుతాను. మరి నిద్ర లేవలేనటువంటి ఆ పిల్లవాడు పొద్దున్న 2:30కి నాకు టీ పెట్టేసి అది పెట్టేసి ఇంకా ఏమేమి అడుగుతానో ఊహించుకుని దాన్ని కూడా చేసేస్తున్నానంటే అర్థం ఏంటి, కోరిక కనుక తీవ్రంగా ఉంటే శరీరాన్ని మీరు ఏదైనా చేసేయాలి. తపస్సు అనేటువంటిది కష్టాయం కాదు. తపస్సు అంటే అర్థం ఏంటి అంటే నీ కోరిక తీర్చుకోవడానికి ఏ డైరెక్షన్ లో వెళ్ళాలో చెప్తున్నానే తప్ప కష్టమాత్రం కాదు. అది ఎప్పుడు కష్టం అనిపించదు, నీకు ఆ కోరిక తీవ్రంగా ఉంటే. కోరిక కంటే శరీరమే ఎక్కువ సుఖంగా ఉండాలి. పరీక్ష రోజుల్లో కూడా పిల్లవాడు లేవలేదు, పాపం నిద్రండి వాడికి ఎలా లేస్తాడు అని మనం వాడిని దిగ్గిస్తాం. మనం కూడా ఒక పాయింట్ మనకు ఏం అర్థం కాదు అంటే అక్కడ కోరిక లేదని అర్థం. కోరిక ఉంటే నువ్వేం దిగ్గరించక్కర్లే, ఏమీ దిగ్గరించక్కర్లే. ఇంకట భౌతిక శరీరాన్ని కోరికలు కంట్రోల్ చేస్తాయని అర్థం అవుతుంది కదా. కానీ కోరిక లేకపోయినా ఆలోచనలో ఇది చెప్తే మంచిది అని అనిపిస్తుంది అనుకుంది. అప్పుడు కోరికలను కూడా నొక్కుతాం మనం. సినిమా చేయాలని ఉంది, అది చేయాలని ఉంది, కానీ పరీక్ష ఉంది, ఎగ్జామినేషన్ రాయాలి. ఇంకట ఎవరో మరీ బరితగించినటువంటి విద్యార్థి తప్ప మిగతాందరూ పరీక్ష వెళ్తారు. కనుక కోరికలు పరీక్ష రాయడం లేదు, అడిగి పుస్తకం ఎదుటి బాగుందనిపిస్తుంది. మిగతా లెక్చరర్స్ ఎలా ఉంటుందో తెలియదు, కానీ నాకు అలాగే ఉంటుంది. కాలేజీకి వెళ్తే ఇవాళ క్లాస్ లేదు అంటే ఎంత ఆనందిస్తాను, గ్యారంటీగా ఆనందిస్తాను. మన స్ఫూర్తిగా ఏమీ డౌట్ లేదు నాకు. స్టూడెంట్లు వచ్చి ఇవాళ క్లాస్ తీసుకోండి మాస్టర్ అంటే లోపల అలా డిగ్రీ పెంచేస్తాను నేను. కానీ పైకి మాత్రం మరి ఎట్లా ఒక్కొక్క సిలబస్ తీర్చాలి, ఇందుకు ఇవాళ మనం వదిలేస్తాం, కోరిక బాగానే ఉంది, కానీ మనసులో ఆలోచన ఏంటి, సిలబస్ నేనేగా పూర్తి చేయాలి. ఇదేంటి, మనసులో కనుక స్పష్టమైన అవగాహన ఉంటే కోరికల్ని కూడా మీరు చూసుకుంటారు. బాధపడతారు మీరు, చెప్తాను కదా కాలేజీకి ఏడుస్తూనే వెళ్ళేవాడిని, మనస్ఫూర్తిగా ఇష్టపడిపోయే వెళ్ళలే, కోరికపోయే వెళ్ళలే. కానీ ఆలోచన ఏంటి, కాలేజీకి వెళ్ళకపోతే తింటారు ఉండదు, భావం అర్థమవుతుంది కదా. దీని బట్టి ఏమర్థమైంది, స్కూలే చదివిపోయింది, కోరికలు కోరికల కంటే కూడా ఆలోచనలే ఎక్కువ చెప్తూ ఉంటాయి. ఇంతవరకు స్పష్టంగానే ఉంది కదా. ఋషులు చెప్పేది ఏంటి అంటే, ఈ మూడు శరీరము, కోరికలు, ఆలోచనలు, ఒక చక్రీక్రమంలో తిరుగుతూ ఉంటాయి, వీటికి అంతు లేదు అన్నారు. ఇవి వాటి పని చేసుకుంటూ ఉంటాయి, కోరిక శరీరం పలకం చేసుకుని చేసుకుంటూ పోతూ ఉంటుంది, కోరికలు పలకం చేసుకుంటూ పోతూ ఉంటుంది, మనస్సు తన పని తను చేసుకుంటూ పోతూ ఉంటుంది. మూడు శరీరాలు అని మనం గుర్తుంచుకోవాలి. ఈ మూడు శరీరాలకి వేరు వేరు లక్షణాలు ఉన్నాయి. ఆలోచన లక్షణాలు వేరు కదా. ఇప్పుడు కూర్చునే ఉంటాం, కానీ ఏదైనా ఒక మాట అలా వచ్చేసరికల్లా మన ఆలోచనల్లో ఏవేవో పాకస్మృతులన్నీ బయటకు వస్తూ ఉంటాయి. మీరు గమనించుకున్నారు లేదా? నేను ఇందాక ఇట్లా కూర్చుని చూస్తున్నాను. నేను ఈ పరమాచార్య వారు జైలు సరిస్థితి విజయ సరిస్థితి బొమ్మ ఉంది ఇక్కడ వేద పరిషత్తులు. ఒక క్షణం దాకా నేను ఇక్కడ సండేది మర్చిపోయాను. నేను నేను గమనించాలి లేదు అది అంటే, నేను అప్పుడేమో అనుకున్నాను, నేను ఆలోచించాలి పరమాచార్య గురించి అని. నేనే ఆలోచించలే, నా దృష్టి అక్కడ పడింది పడగానే ఆలోచనలో మార్పు వచ్చేసింది. ఆ మార్పు ఏ ధోరణిలో వెళ్ళింది, నాకు నచ్చిన ధోరణిలో వెళ్ళింది. ఇంటిని చూసుకోవట్లా రియాక్ట్ అయి ఉంటాను, సోకాళ్ళ హేతువాదులు చూస్తే ఇంకోలాగా రియాక్ట్ అవుతారు, పొలిటీషియన్స్ వాళ్ళు చూస్తే మనం ఎలా ఉపయోగించుకోగలము అనేది రియాక్ట్ అవుతారు వాళ్ళు. వాళ్ళకి మంచి కూడా అసలు అటువంటి ఆలోచనే కాదు వాళ్ళకి, వాళ్ళకి ఎలా వాళ్ళు మనకు ఎలా ఉపయోగపడుతుంది, తక్కువ ఉపయోగం కాదు. అంటే ఏంటి అక్కడ మనకు అర్థమవుతుంది, స్థూల శరీరంలో ఉన్నటువంటి కళ్ళు తన పని తను చేసే, అది ఏమీ చేయలేదు, అక్కడ ఉన్నటువంటి ఒక బొమ్మని చూసేది. కానీ అది చూడగానే ఎన్నో ఆలోచనలు అక్కడ తీస్తాయి, ఎన్నో ఆలోచనలు రూపుదాల్చుకున్నాయి, ఎన్నో ఆలోచనలు రకరకాలుగా వెళ్ళిపోతుంటాయి. అందులో మీకు నచ్చిన కోరిక మీదకి ఆ ఆలోచనలన్నీ కూడా ప్రవహిస్తాయి. ఇంకేం జరిగింది, ఇక్కడ మూడు కలిసాయి. ఒకటేమో శరీరం యొక్క పని, అది మన స్మృతులను చేస్తుంది. అంటే ఆ స్మృతులలో మళ్ళీ దేనికి నువ్వు వైబ్రేట్ అవుతావు అంటే, నీ కోరిక పొలిటీషియన్ కోరిక ఒకలాగా ఉంటాయి. దాన్ని నిజంగా స్వామి భక్తుడే అవ్వచ్చు, కానీ ఇప్పుడు ఏదైనా మాట్లాడితే నా కోరికలు పడవంటే మాట్లాడి వాడు ఆయన చాలా పచ్చిగా ఉంది, కాదు ఈయన జైల్లో ఉన్నాడు, ఇది తప్పు అంటే తప్పు అనేటటువంటి ఆలోచన వస్తుంది. కానీ ఆయన్ని బయటకు తీద్దాం అనేటటువంటి ఆలోచన రాదు. ఇంటికి రాదు అంటే ఇంటికి మనకు వచ్చింది కదా, వ్యవస్థ అంటే ఏం కూడా అవుతుంది, నన్ను ఎవరు వింటాడు. కొద్దిగా కొంతమందికి ఒళ్ళు మండిపోవచ్చు, జైలు మీద బాంబులు వేసేసి నేను బయటకు తీసుకుంటుందా అనేటటువంటి అది జరగచ్చు. ఇప్పుడు నేను పురాతనంలో స్వాతంత్రం రానప్పుడు స్వాతంత్రం కోసం దెబ్బలాడే వాళ్ళు చూశారు కదా, అలాంటి చాలా అర్థమవుతుంది కదా. ఇంతట ఉన్నది మూడే అందరికీ, కానీ రకరకాలుగా మారుతారు. కానీ రకరకాలుగా మారేటటువంటి దాంట్లో మొత్తం ఆలోచనల యొక్క ప్రభావం, ముందు ఆలోచనలే లేకపోతే అసలు కోరిక రాదు. కానీ ఆలోచన ఎక్కడ ఉండాలి, స్మృతిలో ఉండాలి. ఇదొక స్మృతి పురాణోక్త అనేటటువంటి మాట ఒకటి ఆడుతూ ఉంటాం, సిద్ధార్థం అంటే స్మృతి అంటే పుస్తకాలని కాదు అక్కడ చెప్పేది. నీ స్మృతి ఏం చెప్తుంది? పురాణం అంటే తాతది ప్రాచీనం ఏం చేశారు, మన తాత ముత్తాతలు ఏం చేశారు ఇలాంటి పరిస్థితుల్లో. మూడు ఉన్నాయి మనకి, మూడు శరీరాలు ఉన్నాయి. ఈ మూడు వేరు వేరు అన్నది అర్థం అవుతుంది కదా. ఈ మూడు కలిసి ఉండే యాక్చువల్గా మనం కలుపుకుంటాం, దాన్ని యోగము అంటాం. ఈ మూడింటిని కలపటం యోగము, అది యోగము అంటే. ఇంకట మీ స్థూల శరీరం చూసినటువంటి ఆలోచనలు స్మృతులు ఒక కోరికగా రూపుదాలిస్తే యోగము. ఇంకొక తన ఆలోచనలను రూపుదాల్చేటువంటి ప్రతి వ్యక్తి యోగి. ఇంకొక ఈ డబ్బున వాళ్ళని స్మగ్లర్స్ ని వాళ్ళని వాళ్ళు పలకరిస్తున్నారు గురువులు, మమ్మల్ని పలకరించటం లేదు. నేను ఎందుకు పలకరించాను అంటే, నువ్వు పలకరిస్తా ఏం చేయాలో, నువ్వు యోగివి కాదు. నీ ఆలోచనలో ఏమున్నాయో దాన్ని కొరిగ్గా మార్చలేవు. కొరిగ్గా మార్చినా నీ శరీరాన్ని నువ్వు కష్టపెట్టలేవు. ఇంకొక యోగము అంటే ఇది చాలా స్పష్టంగా గుర్తుంచుకోండి. ఇంకొక యోగ ప్రతి ఒక సంకల్పం మనం తీసుకునేనండి, విజ్ఞం తీసుకున్నా ఏం తీసుకున్నా మూడు ఆసనాలు చేస్తాం మనం. మూడు ఆసనాల్లో ఉద్దేశం ఏంటి అంటే, నా స్థూల శరీరము నా ఆలోచనలను కోరికగా మార్చుకుని ఉపయోగించుకోగలుగుతాను. ఈ కోరికలను ఋషులు చెప్పేది ఏంటి అంటే, మీ మనస్సులో వచ్చేటటువంటి ఆలోచనలే ముందు. ఆ ఆలోచనల తీవ్రత పెరిగిన కొద్దీ కోరికగా మార్చింది. ఇదొక స్వాతంత్రం రావాలి అనుకుంటే, ఒక వ్యక్తి మనసులో ముందు స్వాతంత్రం కావాలి, ఇంకో వ్యక్తి మనసులో ముందు స్వాతంత్రం కావాలి. మిల్లిమిలే మిల్లిమిలిగా కొంతమంది దగ్గరలోకి వచ్చింది. ఎందుకు వస్తుంది? ఎవరైతే రాజ్యం చేస్తున్నాడో వాడి రాజ్యము బాధాకరంగా మారి ఉంటుంది. వాడి రాజ్యం బాధాకరంగా మారకపోతే అసలు ఈ ఆలోచనే రాదు. నాకు స్వాతంత్రం కావాలనేటువంటి ఆలోచన రాదు కదా. బాధాకరంగా మారినటువంటి వాడు అరవింద లాంటి వాళ్ళు, గాంధీ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ డైరెక్ట్ గా వాళ్ళకి దాఖలు ఏం రాలే. ఇంకా గాంధీకి వస్తే డైరెక్ట్ గా వచ్చింది స్థూల జగత్తులోనే. ఇంకా అంటే ఆయన ఫస్ట్ క్లాస్ తప్ప అతని ఇంట్లో నుంచి ఇచ్చే దారిచ్చారు. ఎందుకంటే నువ్వు టికెట్ కొంటే కన్నావు, కానీ మాతో పాటు ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో నువ్వు కూర్చొని ప్రయాణించడానికి వీలు లేదు. ఎందుకు వీలు లేదు అన్నాడు మరి అన్నాడు గెలిచి. సంఘటన ఒక గాంధీకే జరిగి ఉంటుందా? అందరికీ జరిగింది ఆ కాలం. ఇప్పటికీ కూడా విదేశాలలో భారతీయుల్ని వచ్చిన చూపి చూసుకోవాలంటే వీళ్ళు చరమం కాస్త నల్లగా ఉంటాయి. ఇప్పటికీ ఆయన ఎందుకు వెళ్తున్నావు అక్కడికి? నువ్వు చిన్న చూపు చూసుకొని తీసుకో, దానికి నేను ముఖపడేస్తున్నావు కదా వ్యక్తులకు. అంటే ఏంటి అక్కడ? డబ్బు సంపాదించాలి అనేటువంటి కోరిక మీ ఆత్మ సమ్మానం కంటే ఎక్కువైంది. కానీ అరవింద లాంటి వాళ్ళు, వాళ్ళ తండ్రి పంపించినటువంటి పేపర్ పెట్టింది. తండ్రి మళ్ళా ఖచ్చితంగా భారతీయ సంస్కృతి ఉపయోగపడదు అని నమ్మినటువంటి వాళ్ళు, తన పిల్లలకి అసలు ఇంగ్లీష్ తప్ప ఇంకేమీ రాకూడదు అని నమ్మినటువంటి వాళ్ళు. ఆయన పేరేంటి? కృష్ణధన్ ఘోష్. కానీ ఇప్పుడు కూడా అలాంటి కృష్ణధన్ ఘోష్ చాలా మంది ఉన్నారు. ఇంగ్లీష్ మీడియం స్కూల్లోనే మా పిల్లల్ని చదివిస్తాం తప్ప దమ్ము లేదు. పక్క వాళ్ళు పక్క వాళ్ళు ఏది చేస్తూ ఉంటే అది చేస్తూ ఉంటాం. దాన్ని నేనేం పేరు పెట్టాను? నీళ్లు తాగటం, టీ తోగటం. సమాజం ఎలా వెళ్తుందో అలాగే వెళ్తే బాగుంటుంది. మన కిందికి గొడవ అంతా కఠోపనిషత్తులో మాట వస్తుంది పూచోదకం అని. అంటే అర్థం సమాధి ఎటు వెళ్తారు. ఈయనకి ఇంగ్లీష్ కావాలనే ఉంది ఎవరికి? అరవింద యొక్క తండ్రికి. కానీ భారతీయుల మీద వాళ్ళు చేసేటటువంటి అరాజకత ఆయనకి నచ్చలేదు. పెద్ద పెట్టింది పంపించేది ఇందుకు పంపించాడు ఆయన అడ్మినిస్ట్రేటర్స్ ఇలా తప్పు చేస్తున్నారు, నువ్వేం చేయాలి అంటే ఐసీఎస్ పాస్ట ఆంబులెన్స్ వాళ్ళ దగ్గరే ఉద్యోగం లేదు. కానీ ఐసీఎస్ అంటే ఇప్పుడు ఐఏఎస్ అనమాట. ఇంకా నువ్వు కలెక్టర్ అయితే నీ చేతిలో ఉంటుంది కనుక ఆ అస్వస్థతి కష్టాలు జరుగుతుందో చూడగాను అని తండ్రి పంపించాడు. కొడుకు ఇంకొక మెట్టు ఎక్కువ ఆలోచించాడు, చేసే ఉద్యోగం మళ్ళా వాడికిందని అంతటా వాడు ఒప్పుకోకపోతే నీ రాజ్యం నువ్వు చేసినా వాడు పయనించి ఎన్నో అంటాడు. ఇందులో నాకు ఐసీఎస్ ఒప్పుకోడు అన్నాడు. ఏంటి ఇక్కడ జరిగింది, బాహ్య జగత్తులో మనం చేసేటువంటి సంఘటనలు ఆలోచనల మీద ఆధారపడి ఉంటాయి. మనం ఇప్పుడు ఆలోచనల మీద ఆధారపడి జీవించటం లేదు, కోరికల మీద ఆధారపడి జీవిస్తున్నాం. గురువు గారి గురించి కానీ అరవింద గురించి కానీ ఇదంతా మనం వింటున్నది వాళ్ళ సిద్ధాంతం తెలుసుకోవాలని కాదు, కోరిక ఏంటి అంటే వాళ్ళు చాలా గొప్పవాళ్ళు కనుక వాళ్ళ లాగా వాళ్ళ పనులు చెయ్యాలి అనేటువంటి కోరిక, పనులు చెయ్యాలి అనే కోరిక ఉంది. కానీ వాళ్ళు ఆ పనులు చేయటానికి ఏ మానసిక స్థితి వల్ల మనల్ని ప్రేరేపిస్తున్నారు అన్నది ఇంకా మనకి తెలియదు కనుక అక్కడ వస్తుంది పని. అదే గురువుగారు చెప్పింది చేస్తున్నాం అందరం, కానీ తేడా ఎక్కడ వస్తుంది, గురువుగారు చాలా గొప్ప ఆయన, చాలా మంచి పని, ఆయన చెప్పింది ఖచ్చితంగా ప్రపంచానికి దేశానికి మేలు చేస్తుంది. ఎందుకు మేలు చేస్తుంది అనే అవగాహన లేదు, ఆలోచన లేదు. మంచిది గాయత్రి మంచిది ఆయన చేయమన్నారు చేస్తున్నాం, కానీ గాయత్రి మంత్రం ఆయన ఏ అవగాహనతో చేస్తాడు, మనం ఏ అవగాహనతో చేస్తున్నాం అనేది చెప్పి మనం ప్రశ్నించుకోవటమే. ప్రశ్నించి వచ్చిన పని లేదు, ఎందుకంటే అలాగే స్టార్ట్ అవుతుంది ఎప్పుడైనా ఎప్పుడైనా. అందుకే భగవద్గీతలో ఒకటి చెప్తాడు, గొప్పవాడు ఏం చేస్తాడు మిగతా వాడు దాన్ని ఫాలో అవుతాడు. ఎందుకంటే గొప్పవాడు చేయాల్సింది ఏంటి లేదు, వాడి అవగాహన ఎలా ఉన్నా కూడా సమాజంలో ఎలా ఆచరించాలో అనేది వాడు నేర్పాలి. వాడు ఆలోచనలు నేర్పలేడు, వాడి ఆచరణను మనం పట్టుకోగలుగుతాం ముందు. ఇది ఎలా పట్టుకోగలుగుతాం, కోరిక వల్ల. కోరిక వల్ల పట్టుకుంటాం, దాని మీద ఉన్నటువంటి వ్యామోహం శాంతంగా సినిమా యాక్టర్స్ గురించి ఈ మూడు మీరు నిరంతరము గమనించుకుంటూ ఉండాలి. మీ నిత్య జీవితంలో సమర్పణ యోగం యొక్క మొదటిది అది. ఏది స్పందిస్తుంది మీ తొలి శరీరం ఏమకుంటుంది, ఏది స్పందించింది తొలి శరీరం స్పందించింది. దోవకుడితే ఎక్కువద్దనే అంటే కదలొద్దని ఎవడు అంటే అరవింద కూడా కదులుతాడు, దోవకుడితే కదులుతున్నా ఎందుకుంటాడు. బుద్ధుడు పడుకుని ఉన్నాడు ఆనందుడని బుద్ధుడు యొక్క ప్రజనన్న కొడుకు బుద్ధుడు కంటే పెద్దవాడు అన్నయ్య. బుద్ధుడు బుద్ధత్వం పొందగానే మధ్యమాధితం కుటుంబానికి వచ్చాడు, ఇక్కడ నేను బుద్ధత్వం పొందాను, తల్లి తండ్రి భార్య కొడుకు. ముందు మీకు చెప్పాలి నేను మనిషి అదేవి గుర్తుంటారు బుద్ధుడు యొక్క ప్రేమతత్వాన్ని. ఒకరోజు వెళ్ళిపోయాడని అంటారు తప్ప ఆస్తి సంపాదించుకు వచ్చాక మొట్టమొదట వాడు ధనవాళ్ళకి ఇవ్వటానికి ప్రయత్నం చేస్తుంది, మోహంతో కాదు. ఇంకా వాళ్ళ వల్ల ముందు తను ఆస్తికి వచ్చాడు ఏదైనా కారణం కానీ ఇచ్చినప్పుడు సరే భార్య పిల్లలు తండ్రి తల్లి లేదనుకుంటా అక్కడికి ఇచ్చినప్పుడు పోయింది వాళ్ళు బుద్ధి యొక్క ధర్మం చరణం వచ్చాను, ధర్మం చరణం వచ్చాను, సంఘం చరణం వచ్చాను. సంఘం అంటే గ్రూప్, గ్రూప్ లో చూసుకోవడం చెప్పాడు బుద్ధుడు కూడా. ఆనంద్ సరే నేను దిక్ష తీసేసుకుంటాను దగ్గర ఆనంద్ అంటే నాకు అన్న, కానీ ఒకే ఒక కండిషన్, నేను ఇప్పుడు అన్నగా ఉన్నాను, నేను దిక్ష తీసుకోవాలని శిక్షణ అయిపోతాను. శిక్షణ అయిపోయాక అంత నేను నీ చెప్పినట్టు వినాల్సిందే, కానీ అన్న హోదా పోతుంది నాకు. ఇంకా కొన్ని కండిషన్స్ చెప్పాను నేను, అన్నగా చెప్పాను నేను, మరి నువ్వు అన్నగా ఇంకా తమ్ముడు పాటించాల్సిందే, దాన్ని ఒప్పుకుంటే నేను దేశం తీసుకుంటాను. మొట్టమొదటిది ఏంటి అన్నాడు అంటే, ఎప్పుడు నేను నీతోనే ఉండాలి, రాత్రి అయినా పగలైనా ఎప్పుడైనా నేను నీతోనే ఉండాలి. ఫస్ట్గా చూసాం. రెండోది ఏంటి అంటే, నేను పక్కన లేకపోతే నువ్వు మాట్లాడకూడదు. అంటే నేను చెప్పిన ప్రతి మాట కూడా నేను వినాల్సిందే, విని తీరాల్సిందే. ఈ రెండు కండిషన్స్ ఒప్పుకుంటే అంతట ఆనందుడు ఇప్పుడు పక్కన ఉన్నాడు. ఎందుకున్నాడో చెప్తున్నాను. అంటే బుద్ధుడు పక్కన ఎందుకడిపోతున్నట్లు బుద్ధుడు ఒప్పుకున్నాడు ఈ రెండు కండిషన్స్ కి. ఒప్పుకున్న తర్వాత దొంగతుంది బుద్ధుడికి. ఒప్పుకున్న తర్వాత అంటే నా ఉద్దేశం ఒప్పుకోగానే కాదు, ఇలా జరుగుతున్నాయి. ఒకరోజు బుద్ధుడు పడుతున్నప్పుడు దొంగతుంది, దొంగతుంది బుద్ధుడైనా తప్పని చెప్పండి. ఖచ్చితంగా దోమ ఏమో నాకు తెలియదు, కానీ ఒక రెండు నిమిషాలు బుద్ధుడు లేచి కూర్చున్నాడు. లేచి కూర్చుని ఇలా పై పెట్టి ఎక్కడ కొట్టుకున్నాడు అక్కడ పై పెట్టి మళ్ళీ తీసేసి పడుతున్నాడు. ఇదంతా చూస్తున్నాడు ఆనందుడు. నెక్స్ట్ డే నవ్వుంది, ఇంటి పదం చేసింది. అంటే దోమ నన్ను కుట్టినప్పుడు నేను అవేర్నెస్ లో దోమను కొట్టలేదు. దోమ కుట్టింది నా చేయి వెళ్ళిపోయింది అక్కడ, కానీ నాకు అవగాహన లేదు. అంతట మళ్ళీ నేను కూర్చుని దాన్ని అన్వేషించాను. నేను ఏ పని చేసినా కూడా మనం పరిపూర్ణమైనటువంటి అవగాహనతో చేస్తే అది సమర్పణ. అంటే అంటే దోమ కుట్టినప్పుడు కూడా మీకు అవగాహన ఉండాలి, దోమ కుట్టింది నన్ను మెప్పెట్టింది నేను కొట్టున్నాను. ఇప్పుడు మనం ఏది అవగాహనతో చేయటం లేదు, చేసేసాక తెలుసుకుందాం మనం చూసాం. కానీ అవగాహనకి చేయడానికి మధ్య ఎంత తేడా ఉంటుంది, ఒక సెకండ్ కూడా తేడా ఉండదు. అంతకంటే చిన్న టైం మనం ఊహించలేని కనుక చెప్తున్నాం, కానీ అర్థమవుతాం కదా. ఇంకా ఈ అవగాహనతో ఆహారం ఎట్లా పెట్టుకోబోతున్నాను, నీళ్లు తాగబోతున్నాను, ఈ అవగాహన నిరంతరము కూడా నువ్వు చేస్తున్న పనులు నువ్వు గమనించుకుంటూ ఉంటే దాన్ని యోగ సాధనలో ద్రష్ట అంటాం. పెద్ద పేరు దానికి ఏం చేద్దామంటే ద్రష్ట సాధన అని పెడతాం. ఆ ద్రష్ట సాధనే పతంజలి యోగ సూత్రాలు మీకు చెప్పేది కదా. ద్రష్టం ఉంటే నేను చూపిస్తాను. ఇందుకే మళ్ళా అరవిందో చెప్పేటటువంటి సమర్పణ యోగం కొత్తదేం కాదు, కానీ ఆచరణలో దాన్ని తీసుకురాగలిగాడు. మిగతా వాళ్ళు దాన్ని తీసుకురాలేదు. ఇంకా ఏ పని చేస్తున్నా కూడా నువ్వు ద్రష్టగా ఉండు అంటే అర్థము చూస్తూ ఉండు అని కాదు, ఇది ఇలా జరుగుతోంది అని నీకు అనుభూతిలోకి రావాలి. కోపం వచ్చింది, నేను చాలా స్పష్టంగా తెలుస్తుంది కోపం రావటానికి కారణం ఏమిటో. పిల్లలు అల్లరి చేసేస్తూ ఉంటారు, అసలు వాళ్ళు అల్లరి చేయటానికి కారణం ఏంటో నీకు తెలుస్తుంది. అసలు కారణం తెలిసాక ఇంకా నీకు ఇరిటేషన్ కాదు, నవ్వు వస్తుందేమో. తెలియదుగా మనకి కారణం, ఎందుకంటే వాళ్ళు అల్లరి చేస్తున్నాడు. బాధల్లో వాళ్ళు అల్లరి చేస్తూ ఉంటే మనం తీసుకునేటువంటి చర్యలు ఇంకోలాగా ఉంటాయి. మనకు తెలియదు వాడి బాధ ఏంటో, కానీ ఏదో బాధ కొడుతున్నాడు. కానీ ఇంకో దాని వల్ల అల్లరి చేస్తున్నాడు అనుకోండి, ఇంకా చాలా ఇతర కారణాలు ఉన్నాయి. అవి ఎందుకు నేను డిస్కస్ చేయటం లేదు అంటే, ఇదంతా కూడా మనం కళతో చూడలేము. చూడనప్పుడు ఇదంతా మనం ఊహించేస్తుంటే చాలా తప్పులు వస్తాయి. ఊహ కాదు అని కరెక్ట్ గా తెలియాలి ఏం జరుగుతుందని. నిన్న ఉదాహరణ ఇచ్చాను కదా, దేని గురించి ఉదాహరణ ఇచ్చాను, సముద్రంలో తుఫాను. ఇంకా చూస్తే సముద్రంలో అలలు ఎందుకు వచ్చాయండి, కృష్ణ శరీరధారులు ఆడుకుంటున్నారు. వాడికి పాపం తెలియదు ఇది ఓడా, ఇందులో మనుషులు ఉన్నాయి, వీళ్ళు చచ్చిపోతారు, వీళ్ళకి మనం ఆరుస్తుంటే వాళ్ళు పేరింతలు కొడుతున్నారు అనుకున్నారు. ఓడలో అందులో ఆరుస్తున్నారు, జాబరా పడి తిరిగిపోతూ ఉంటే అది ఎలా తిరుగుతున్నాయో, నీళ్లు కొట్టుకుంటే అలా తిరుగుతున్నాయి అనుకుంటే మళ్ళా మదర్ వెళ్ళి చెప్పాల్సి వచ్చింది. కాదు మీ తిరగటం లేదు, మా తిరగటం లేదు, వాళ్ళకి అర్థం ఏమి ఉండదు. న్యాచురల్ గా సుశీల గారికి మనపడే బాధ ఏంటో నృత్యం ఏంటో కానీ అర్థం చేసుకుని చెప్తుంది. అలాగే జపాన్ లో అమ్మ మదర్ ఉన్నప్పుడు ఒక ఒక టైప్ ఆఫ్ ఫ్లూ వచ్చింది, కొన్ని వేల మంది తెచ్చుకోవాలి. ఆ ఫ్లూలో పెద్ద ఫ్లూ వచ్చాక జ్వరం వస్తుంది, హై టెంపరేచర్. హై టెంపరేచర్ ఇచ్చాక మూడో రోజు మంచి పెట్టుకోండి. ఒకవేళ సాగుకపోతే మూడో రోజు జ్వరం తగ్గుతుంది. కానీ తర్వాత ఈతో ఎందుకంటే వచ్చింది చాలా బాధలు వచ్చింది. మదర్ ఇక్కడే ఉంది. ఆ పైన ఇప్పుడు ఆ ఫ్లూ వచ్చినప్పుడు రకరకాలుగా మనుషులు ఫ్లూ ఉంది, వైరస్ ఉంది, అది ఉంది, డాక్టర్లు చెప్పేవన్నీ చెప్తూనే ఉన్నారు. వాళ్ళు చేసే ప్రయత్నాలు వాళ్ళు చేస్తూనే ఉన్నారు. పెద్దలే కొన్ని వేల మంది చచ్చిపోయారు ఆ సంవత్సరం జపాన్ లో. అమ్మ ఉన్నట్లు నాకు గుర్తులేదు ఇయ్యారు. ఇప్పుడు ఒకసారి మదరు చోటకి వెళ్ళింది. చోటకి వెళ్తే అక్కడ యూనికెళ్ళ ముందు పది మంది తప్ప 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 రాబిపోయారు పిల్లలు. వాళ్ళు రాబిపోయారు. అసలు ఇదంతా ఏమిటి అని ఒక ఆలోచన వచ్చింది దానికి. ఆ ఆలోచన రావటం అంటే ఈవిడికి ఆ ఫ్లూ అటాక్ అయింది. ఇంకొక వచ్చింది నేర్చుకుంటుంది. మూడో రోజు అంటే మూడో రోజు సాధారణంగా ఏమవుతుంది, మూడో రోజు సంఘటన జరిగింది. వీళ్ళు చూస్తానంతా కదా ద్రష్టి జరుగుతాయారు అవగాహనకి చూస్తానంతా ఏం జరుగుతుంది. నేర్చుకునే ఉంది బాధగానే, మిగతా వాళ్ళందరూ ఎలా బాధపడ్డారో అలాగే ఈవిడ బాధపడుతుంది. కానీ మిగతా వాళ్ళు బాధపడితే ఏడుస్తూ ఉంటే ఈవిడ ఏం చేస్తుంది, బాధపడితే చూస్తుంది. చూస్తుంటే ఆవిడికి గుర్రం మీద ఒక సడన్ తలం నరికవేయ పెట్టినటువంటి శరీరం జరిగింది. చూసిన శరీరం యుద్ధం జరుగుతున్నప్పుడు ఫస్ట్ వాళ్ళు గారు వాడు ఇంకా యుద్ధం చేస్తున్నానని అనుకుంటున్నాడు. వాడు శరీరం వదిలేసాడు. వాడు వాడికి తెలియదు శరీరం వదిలేసాడు. నేను యుద్ధంలో ఏం చేస్తా, మనుషులు చంపుతాను. ఇంకా చూసిన శరీరధారికి న్యాచురల్ గా ఎక్కువ శక్తి దొంగతనంగా ఒక దొంగ ఇళ్లలో వచ్చి ఏదైనా దొంగతనం తీసుకెళ్ళిపోతే వాడికి మనకంటే ఎక్కువ శక్తి ఉందనా? ఎక్కువ శక్తి ఉంటే వాడిని దోపిడీదారుని అంటే వాడు వచ్చి కొట్టి లాక్కుపోతాడు. వాడు దొంగతనంగా తీసుకుపోయాడు అంటే అర్థం ఏంటో శక్తి తక్కువే. కానీ మనకి తెలియదు కనుక తీసుకెళ్ళి. అలాగే వాడు సూక్ష్మ శరీరధారి వాడికి చచ్చిపోయానని కూడా తెలియట్లేదు. ఇబ్బంది చేయాలి చంపేయాలి మనుషుల్ని. ఎవరు కనిపిస్తే వాళ్ళు సంతోషిస్తున్నాడు. సూక్ష్మ శరీరధారి కనుక వాడు ఎక్కడి నుంచి దిగుతున్నాడు, ఆలోచన జగత్తు నుంచి దిగుతున్నాడు. స్థూల జగత్తు నుంచి వెళ్తుండే ఆలోచన జగత్తు నుంచి విపరీతమైనటువంటి కోపంతో వీరావేశంతో విజృంభించేస్తున్నాడు అన్నమాట. వాడికి నచ్చజెప్పి చేయాల్సినది చేసింది. సమస్య ఏంటంటే ఆ రెండో రోజు నుంచి జపాన్ లో ఎవడూ చావలేదు. రోగం ఇంకా కొన్నాళ్ళు ఉంది ఇంకంటే దానికి ఓపెన్ అయినటువంటి వాళ్ళు చూపింది కాదు భయం. అంటే ఈ ఎపిడమిక్స్ దానికి చాలా సార్లు అదొక గందరగోళం అవుతూ ఉంటుంది. ఫైర్ యాక్సిడెంట్స్ అవి, ఈ ఆత్మహత్యలు అవి. గవర్నమెంట్ అనుకునేది ఒక కారణం, యాక్చువల్ గా ఏం కారణాలు ఉన్నాయో మనకు తెలియదు. అంటే ప్రతిదానికి ఇలాంటి కారణమే ఉంటుంది అనుకోవద్దు. అందుకని దాని గురించి నేను ఎక్కువ మాట్లాడినాను. ఇక్కడ నువ్వు ప్రతిదానికి నీకు మనకి తెలియని ఏదో కారణం కాదు పెట్టాల్సిందే. ద్రష్ట స్వరూపే అవస్థానం. ద్రష్ట స్థితిలో ఉంటే ఇవన్నీ అర్థమవుతాయి. ఇక్కడ ఇందుకు రైతుల ఆత్మహత్యలన్నీ జరిగిపోతున్నాయో, ఏదో 2000 చనిపోయారు. ఇది ఒక పరంపరలా జరిగిపోతుంది కదా. ఏం జరుగుతుంది అసలు అక్కడ చూసే విధంగా నాకు తెలియదు. కానీ మదర్ చెప్పింది ఏంటి అంటే ఈ సంఘటనని చెప్తా నాకు కూడా. నాకు కూడా అంటే ఎవరంటున్నారు ఇది, సరే ఎందుకు అటాక్ అయింది అంటే అసలు ఇది ఎందుకు వస్తుందా అనేటువంటి ఆలోచన అప్పుడు వచ్చింది ఆవిడకి. అక్కడ ముందు ఎవరు టపటపట రాజు పడిపోతే ఆవిడ కళ్ళ ముందు అసలు వాట్ ఈస్ దిస్ అనుకుంటే దిగిపోయింది ఆవిడకి కూడా. అంత గొప్ప ఆవిడకి కూడా ద్రష్ట అంటే ఏమయ్యేది కాదు అసలు ఆవిడకి కూడా. లోపల ఏమైంది, చిన్న కోరిక వచ్చింది, ఆలోచన వచ్చింది. ఇంకొక మీ ఆలోచన కనుక మీరు జాగ్రత్తగా ఆలోచించగలిగితే అసలు దిగవు చాలా విషయాలు. మనం 90% ఆలోచనలు భయమే, అని మీరు చాలా గొప్పగా చెప్తారు. నేను ఎంత బాధపడి చెప్తున్నాను, మీకేం తెలిసి మాట్లాడు అని మీరు బాధపడు. కానీ ద్రష్టగా మనం ఇన్వాల్వ్ అయితే మన గుండెలు కొట్టేసుకుని బాధగా పడిపోయింది, ఉదయం బరువెక్కిపోయి ఎన్నో రేపు ఏమైపోతుందో. 90% అనే బాధలన్నిటికీ కారణం ఏంటి అంటే ఆలోచనలు అదుపులో లేకపోవటం వల్ల. ఇందుకు ఈ సంఘటనల గురించి మనం చదువుతున్నది. అవగాహన చాలా అవసరం, అందుకు ఈ క్లాసులు చాలా అవసరం. ఈ క్లాసులు లేకుండా నువ్వు ప్రయత్నిస్తావనుకో దృష్టి చదివితే అవుతావు, కానీ ముందుగా అవుతావు. చాలా అనుభవంతో దెబ్బలు తిని 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 రాసి తిని, కానీ ఒక దెబ్బ తగిలేసరికి అసలు మనకి ఎందుకు లేదు ఈ సాధన అని మానేసే ప్రమాదం కూడా ఉంది. కానీ ఇది అర్థమవుతే అసలు సాధన బాగానే ఉండను. ఏం చేస్తున్నా కూడా నీకు చేయవచ్చింది ఏంటి, గట్టిగా ఉండటం. ఇంకా ఇంట్లో సాధన ఏమైనా నేను చేసేది చూస్తూ ఉండటానికి, చూస్తూ ఉన్నాం మనం. కోరిక లీనం అయిపోతాం మనం, ఒక ఆలోచనలకు లీనం అయిపోయి ఆలోచన పరంపరకు వెళ్ళిపోతూ ఉంటాం. అది వెళ్ళకుండా చూస్తూ ఉండాలి. అరవిందో చేసిన మొదటి సాధన అదే, కూర్చుని ఆలోచనలు గమనించనున్నాడు. లేలే అనేటువంటి ఒక లేది. అంతవరకు అసలు ఆలోచనలు ఎలా ఉంటాయని కూడా నాకు తెలియదు. కానీ ఆ సాధన మొదలెట్టిన 2-3 గంటల నాకు అర్థమైపోయింది, ఏ ఆలోచన నా సొంతమైనటువంటి ఆలోచన కాదు. ఈ సొంతమైనటువంటి ఆలోచన ఎప్పుడు వస్తుంది, జీవాత్మ నిన్ను పలకరిస్తే. మీ జీవాత్మ యొక్క ఆలోచనలు మీ సొంతమైనటువంటి ఆలోచనలు, మిగతా ఏ ఆలోచనలు కూడా మీది కాదు. మనం మాట్లాడుకుంటున్నాం అరవిందో ఆలోచనలు, గాయత్రి యజ్ఞం దాని గురించి మాట్లాడుకుంటే అది శ్రీనివాస ఆచార్య ఆలోచనలు, భారతీయ సంస్కృతి వేదాలు ఉపనిషత్తులు, మహాకాళి అమ్మ అమ్మ అనే రామకృష్ణ పరమహంస అంటే అది మన ఆలోచనలు ఏం కాదు, అది రామకృష్ణ పరమహంస ఆలోచన. కానీ వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, వాళ్ళు అలా ఆలోచనలను ఉపయోగించుకుని వాళ్ళ జీవాత్మ దగ్గరికి వెళ్ళారు. వాళ్ళ జీవాత్మ దగ్గరికి వెళ్ళేసరికల్లా వాళ్ళ జీవితంలో వచ్చినటువంటి మొదటి మార్పులు ఏంటి అంటే, మనలాగా ఆలోచించడం మానేశ్వరు, మన కోరికలు కోరుకోవటం మానేశ్వరు. శరీరాన్ని అసలు ఒక పనిముట్టుగానే వాడుకున్నారు తప్ప ఎట్టి పరిస్థితుల్లో శరీరానికి లంగలేదు వాళ్ళు. అందుకని ఆ ధోరణిలో కనుక మనం కూడా వెళ్ళగలిగితే మనం దేనికట్టు వెళ్ళిపోతాం, మన జీవాత్మను పెట్టుకోవాలి. ఎందుకంటే మనం మిగతా ఎడ్యుకేషన్ కానీ మిగతా పొజిషన్స్ కానీ ఇవి ఏవి కూడా జీవాత్మ వరకు వెళ్ళాం. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉన్నాడు, లేకపోతే మిషారఫ్ లాంటి డిక్టేటర్స్ ఉండొచ్చు, కానీ వాళ్ళందరికీ కూడా వాళ్ళ జీవాత్మ ఏం కోరుకుంటుందో, ఏం కోరుకునే వాడిని ఆ పొజిషన్ లో తీసుకుంటుందో తెలియదు. వాళ్ళు తెలిసింది ఏంటంటే, సమాజం ఏమైనా ఉంది, నేను ముస్లిం పేరు వాళ్ళు కుట్టాను కనుక, పాకిస్తాన్ ప్రెసిడెంట్ గా ఉన్నాను కనుక ఖచ్చితంగా ఇండియా అని చెప్పాలి. ఎక్కడైపోతే వాడు ప్రెసిడెంట్గా ఉండేది. మన ప్రైమ్ మినిస్టర్ ఎవరో అయ్యాలనుకోండి, కొంతమంది పొలిటీషియన్స్ యొక్క ఆలోచన ధోరణి ఏంటంటే అసలు వాళ్ళకి ఇచ్చే, కానీ పాకిస్తాన్ వాళ్ళకి ఇచ్చేస్తే దేశంలో గందరగోళం అయిపోతుంది కనుక ఇవ్వాలి. ఇందుకు ఇదంతా చెప్తున్నాను, అసలు ఈ దేశాలు ఎందుకు ఏర్పడ్డాయి, ఈ దేశ విభజన ఎందుకు జరిగింది. సూక్ష్మ వ్యక్తులు కనుక ఈ మదర్ చూసినట్టు చూస్తే మేము అలాంటి ఏం కారణం కనిపిస్తుంది అక్కడ నుంచి. దానికి లొంగిపోతున్నాం మనం అంతా కూడా. ఇంకా చెప్తే అక్కడ ఇప్పుడు ఎందుకు వచ్చింది, ఒక సైనికుడు ఎవడో చనిపోయాడు, వాడికి ఇంకా నేను చనిపోయానని తెలియంత అంటాడు. భారతదేశానికి స్వాతంత్రం వస్తే తప్ప యోగా విద్య బయటకు రాదు. భారతదేశం స్వతంత్రం అవటమే కాదు, అఖండ భారతదేశం ఏర్పడితే తప్ప ఈ యోగ విద్యని మనం మానవ జాతికి అందించలేము. ఎందుకు అందించాలి మానవ జాతికి, నీ కర్తవ్యం కనుక, మనిషిగా పుట్టావు కనుక. ఎదుటి మనుషులు ఎందుకు కొట్టకూడదు నువ్వు, ఎదుటి మనుషులు తింటున్నాడు నీ దాఖలు ఇచ్చింది, ఎందుకు లాక్కోకూడదు, ఎందుకు లాక్కోకూడదు అంటే నువ్వు మనిషి కనుక. జంతువులు అవి ఏం చేస్తారు, వాటికి ఆకలిస్తూ ఉంటే ఎందుకు తింటూ ఉంటే లాగేస్తుంటారు. భావం అర్థమవుతుంది కదా. ఇంకా మన మానవ శరీరంలో ఉన్నాం కనుక నీ ఏకైక లక్ష్యం ఏంటి అంటే, మొట్టమొదటి లక్ష్యం ఏంటి అంటే నీ జీవాత్మని నువ్వు సంపర్కంగా పెట్టుకోవటం. ఆ జీవాత్మనే మనం భగవంతుడు అని పిలుస్తాం. భగవంతుడి యొక్క అనుగ్రహం నీకు ఎప్పుడు వచ్చినా కూడా డైరెక్ట్గా రాదు, నీకు నీ జీవాత్మ ద్వారానే వస్తుంది. అదే ఒకటి గుర్తుంచుకోవాలి. అంటే సమర్పణ నువ్వు దేనికి చేసుకోవాలి అంటే భగవంతుడి కాదు, నీ సైకిక్ గురించి. ఎలా సమర్పణ చేసుకుంటావు, ఏ పని చేస్తున్నావు కూడా నువ్వు గమనించుకో. ఎందుకు చేస్తున్నావు ఆ పని, ఆహారం తింటున్నావు, కడుపు నిండిపోయింది, శరీరానికి అంతే కావాలి, ఆకలి వచ్చింది, కడుపు నిండిపోయింది. దాని తర్వాత నువ్వు ఏది తిన్నా నువ్వు నీ శరీరానికి ద్రోహం చేస్తున్నా. కొన్ని పద్ధతి ఉండేది ఎలా తిన్నాలో అదే కదా మనం చుట్టూ ఆకుకూరలు ఎక్కువ తినాలి, ఇదంతా ఎక్కువ తినాలి. అది మన శరీరము ఆరోగ్యంగా ఉండటానికి చేయవలసినటువంటి తింటే నాకు కుదరటం లేదు మాస్టర్ తింటే తింటే కుదరకపోయినా అలా తింటే శరీరం వదిలేదు. వదిలేస్తే లాభం ఏంటి, నెక్స్ట్ బర్త్లో మీకు దీనికి అనుకూలమైనటువంటి శరీరం వస్తుంది. నేను ఇలా చేయలేకపోతున్నాను, నాకు ఎలర్జీ వస్తుంది, నాకు బాధలు ఇస్తున్నాయి, నాకు డబ్బులు ఇస్తున్నాయి, నాకు పిండి వస్తున్నాయి, నేను కామన్ సెన్స్ అంట. కామన్ సెన్స్ ఏంటో మీ ఇష్టం నా ఇష్టం, ఇష్టపడంలో మన నా కామన్ సెన్స్ ఏంటంటే ఇంకా ఈ శరీరము వింటం లేదు, దీనికి ఆరోగ్యంగా ఉండటం కూడా ఇష్టం లేదు, ఇంకోటి పోయింది అనుకున్నాం అనుకోవాలి. ఇందుకు అర్థం ఇష్టం కొంచెంది అంతే కదా మ్యాక్సిమం. కానీ కోడు వచ్చిన కూడా అది అంత అంతే ఏ కోడు శరీరానికి కష్టపడితే ఇష్టం లేక అనిచిన ధోరణిలో మార్పు ఎప్పుడైతే నువ్వు సమర్పణ చేసేసుకుంటావు ఇంకా వేస్తాను వేయమ్మా. ఇంకేంటే మనకి ఏ అర్థం అయిపోతుంది, ఇది నా స్థుల శరీరం యొక్క గందరగోళమే, ఉంటుందే నా శరీరము లేకపోతే ఏంటి, అది పిల్లవాడు చదువుకోవటం ఇష్టపడటం లేదు, ఏం చేస్తావు, గది వేసి గదిలో పెట్టి కొట్టి మరి నీకు తిండి పెట్టడం అంటే. ఇంకా ఇంకా మనము ఆ సమర్పణ మీద అర్థం కాదు, సమర్పణ అనుకుంటే ఇంక ఎంత వదిలేస్తాడు. యాంకిష్టపడం అంటే క్యాన్సర్ వచ్చింది, క్యాన్సర్ రాకముందు శారద మాత యాంకిష్టపడం చూసి చాలా సిగ్గుపడేది. కొన్ని విషయాలు అంత గొప్ప ఏంటంటే యాంకిష్టపడం తిండి ఆకులేస్తాడు. అందుకే ఒక అమ్మ ఒక ఆవిడ తన కొడుకుని తీసుకొచ్చి వీడు చూస్తున్నాడు నేను నేను కంట్రోల్ చేయలేకపోతున్నాను అంటే అంత రామకృష్ణపరమ కూడా 7 రోజుల ముందు తను కంట్రోల్ చేయ, 1 రోజులో అయిపోతుంది మామూలుగా. కాస్త మామూలుగా ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి 1 రోజులో ఆపేసుకోవాళ్ళు రామకృష్ణపరమ కండి. అప్పుడే ఎంత తిండి మీద ఎంత యావ ఉందో ఆయనకి రామకృష్ణపరమ ఎంత బాగుంటే ఎంత పుచ్చారు. మీ ఆలోచన అలా చేయాలి. అప్పుడు అన్నాడు శారదా మాసతో, నేను గుర్తుంచుకున్నా ఏ రోజు అయితే నేను తిండి మీద యావపోతుందో అప్పటి నుంచి సమానంగా 3 రోజులు నేను శరీరం వదిలేస్తాను. అంటే ఈ శరీరాన్ని నిలుపుకోవటానికి ఆయన ఒక్క యావకొచ్చినాడు, లేకపోతే ఆయన శరీరం మీద ఉండాలండి. అలా విడిపోతూ ఉంటాడు కదా నన్ను అని సమాధి లేదు, శరీరం మీద వచ్చి ఆయనకు విజయం లేదు. అది పట్టుకున్నాడు అనమాట, ఒక చిన్న హ్యాంగింగ్ ఫ్రెండ్ అంటే ఒక చిన్న దానం లాగా. ఆ మాత్రం కూడా కోరిక లేకపోతే అసలు శరీరం ఆయన నిలిచేది కాదు. నాది అంతే సార్ మరీ మంచిది, నేనే అంది నేను మీ ఇష్టం అది. నేను అంది మీరు రామకృష్ణపరమతో పోల్చుకుంటే మంచిదే కదా, కొంచెం లేదు పెద్దవాళ్ళతో పోల్చుకోండి, అభ్యంతరం ఏం లేదు. కానీ సమర్పణ యోగంలో నేను అవి చెప్పిన నిర్ణయాలు మీరు ఎలా చేసుకోవాలో కామన్ సెన్స్ అంటే మీ నిర్ణయం అర్థం నన్ను నడకండి అని. మీరు కామన్ సెన్స్ అనిస్తారు మాస్టర్ అంటే అర్థం మీ ఇష్టం ఏమని కాదు, అసలు కామన్ సెన్స్ చెప్పమిందని అంటే గురువులు ఏం చెప్తుంటాడు ఎలా చెయ్యాలి. మరి ఏం చేస్తామని నేను చెప్పలేను, నేను అది నన్ను అడగొద్దు, నేను చేసుకునేది నేను చేసుకుంటూ ఉంటా. ఇప్పుడు గడుపుకుని ఎవరికైనా అలాంటి సలహాలు ఇచ్చాక నేను చూసుకుంటూ ఉంటాను, నేను చేయగలనా చేయలేనా, సలహా ఇచ్చే ముందు నేను చూసుకోవాలి కదా. నేను చేయగలిగితే నేను చేశాను, ఇది కరెక్ట్, ఖచ్చితంగా నేను ఇది చేసుకోవచ్చు అని చెప్తాను. లేకపోతే నేను చాలా సాధన మీ మధ్య నేను చెప్పేది నేను చెప్తూ ఉంటాను. నేను నేను చేయలేదు, ఇంకెళ్ళి నాకు చేయటానికి టైం లేదు. ప్రతి సాధన నేను ఎక్కడ చేస్తూ కూర్చుంటాను, చూసుకుంటే అసలు సాధనకే టైం సరిపోతుంది. ఇంకా కూర్చోవాలి తర్వాత కూడా టైం సరిపోతుంది. సందర్భం అంటే ఇప్పుడు అర్థమవుతుంది కదా, నువ్వు దేనికి లొంగిపోతున్నావో చూసుకో. శరీరానికి లొంగిపోతూ ఉంటే మాత్రము వినబాక, కోరికలకి లొంగిపోతూ ఉంటే వినబాక, ఆలోచనలకి లొంగిపోతూ ఉంటే వినక. అది సమర్పణ యుగంలో మొట్టమొదటి సాధనే ఉండదు. అక్కడ సిద్ధి సాయి చెప్పింది అదే, సిద్ధిపై తిన్నా అన్నాడు ఎవడో ఏకాదశి ఖుషు తినవుతాయి అన్నాడు. పేరులో ఏముంది ఆడు సాయి కూడా తిన్నాడు అంటాడు. అది వికరిస్తాడు పది మంది చేత, ఎందుకు వెక్కిరిస్తాడు అంటే వెక్కిరిస్తాడు. ఎందుకంటే మనం భయపడేది మన పనులు కాదు, సమాజం వెక్కిరించకపోతే మనం ఏం చేసినాడైతే, లేకపోతే మనకి ఇష్టమైన పని సమాజం ఒప్పుకోదు అన్నా కూడా మనం సమాజానికి లొంగితే ఏం చేసినా తప్పే అంటారు. నువ్వు పూజలు చేసినా తప్పే సమాజానికి లొంగిపోయి అంటే మానేస్తాడు పూజలు. సమాజానికి లొంగిపోయి పూజలు చేయాలి ఇప్పుడు అంతే సమాజంలో పూజలు అవి ఏం లేవు. నేను చూస్తున్నాను కదా, మీకు ఇష్టమైతే చేస్తా, లేకపోతే లేదు. పూర్వకాలంలో అయితే అదొక సంస్కారం, వెళ్ళకపోతే తప్పు ఆభావంతో చేసేవాళ్ళు. ఇంకటి సమర్పణలో ఈ మూడు శరీరాల మీద మీకు నిరంతరమైనటువంటి దృష్టి ఉండాలి. చూడ శరీరానికి లొంగిపోతున్నావా, కోరికలకి లొంగిపోతున్నావా, ఆలోచనకి లొంగిపోతున్నావా. లొంగిపోతూ ఉంటే మరి ఏం చేయకపోవటం చాలా సహజం, అంత ఈజీగా ఏం జరగదు. అది అప్పుడు ఏం చెప్తాడు అంటే అరవింద్, నువ్వు చేయగలిగేది ఏం లేదు, నీలో ఆ శక్తి లేదు, కానీ భగవత్ శక్తిని కనుక నువ్వు ప్రార్థిస్తే దానికి ఆ శక్తి ఉంది, అది మార్చేయగలదు పరిస్థితిని. ఖచ్చితంగా నీ శరీరాన్ని దాన్ని మార్చేయగలదు. అంతేకా ఎప్పుడు ఈ మూడు శరీరాలలో మీకు ఏ విధమైనటువంటిదైనా గందరగోళం జరుగుతుంది అని తెలియదు, కానీ దాని మీద ఆలోచించటం కాదు. నువ్వు మనసు ఎక్కడ తీసుకెళ్ళాలి, దిగు నువ్వు నాలోకి, నువ్వు కరెక్ట్ చేయి, నేను నిండిపోతున్నా, అన్ని ఆ కోరిక ఏదో ఆహారం మీద కానీ ఇంకో కోరిక కానీ ఇంకో కోరిక కానీ ఏదైనా నీ దాని మీద వచ్చినప్పుడే కనుక నువ్వు భగవంతుని పిలిచేసి నువ్వు ఖాళీగా ఉండిపోగలిగితే నువ్వు గెలిచిపోతావు. కానీ నువ్వు కోరిక గురించి ఆలోచిస్తున్నావు అనుకో, నేను నీకు చాలా సార్లు నీ అనుభవం కూడా తింటుంది. మామూలుగా అయితే మనం టిఫిన్ తినేందాక 10-11 అయినా కూడా తినాం, పలుసారి పిలుస్తూ ఉంటారు అందరూ. కానీ ఉపవాసం ఉన్న రోజు నీకు 7 గంటల నుంచి ఆకలేదు మొదలైతే, నువ్వు ఉపవాసం ఎందుకుంటున్నావు భగవంతుడి గురించి ఆలోచించాను. కానీ నీ ఆలోచన దేని మీద ఉంది, భగవంతుడి గురించి గురించి ఆలోచిస్తూ ఉంటాడు, మ్యాచ్ ఆడుతూ ఉంటాడు వాడు క్రికెట్ మ్యాచ్, ఆకలేం ఏదో వాడికి, సినిమా చూస్తూ ఉంటాను, టైంకి ఏదో కావాలి అంటే చూడండి అర్థమవుతుందా. అంటే నీ మనస్సుని ఇక్కడ నుంచి నువ్వు మళ్లించుకోగలగాలి నిరంతరం. దానికి వాళ్ళు ఏమంటారంటే, కోరిక వచ్చాకో ఆలోచన వచ్చాకో నువ్వు మళ్లించుకోవటం బదులు అనన్యాస్ అంటే ఏంటన్నా, నువ్వు అనన్యంగా కూడా ఆ భగవద్శక్తినే నీలోకి ఆదాయం చేసుకో. ఇంకంటే స్థూలము కంటే కోరికలు గొప్పవి, శక్తివి కోరికల కంటే మనస్సు గొప్పది అయినప్పుడు మనస్సు కంటే జీవాత్మ చాలా గొప్పది. అది నీ యోగక్షేమాన్ని చూసుకోగలదు. నీ శరీరానికి ఏ విధమైనటువంటి ఆహారం కావాలి అంటే మదర్కి ఒకళ్ళు ఇతరం వస్తారు, మనం ఏ పని చేయకుండా నేను ఇక్కడనే కూర్చుంటే ఆ ఆత్మ నాకు ఆహారం పెడుతుందా. చాలా మంది వేసేటువంటి ప్రశ్న ఇది, మదర్ ఏం కావాలి చెప్తుందంటే ఎందుకు అక్కడే ఉంది, గ్యారంటీగా పెడుతుంది అది. కానీ నువ్వు ఉండగలవా, ఉండవుగా, ఆహారం కావాలి 10 గంటల అయింది, నువ్వు కదలకుండా కూర్చున్నావు అనుకో, నిజంగానే ఆత్మని పిలుస్తే ఆహారం. కానీ ఎప్పుడు దానికి ఇష్టం వచ్చినట్టు, దానికి ఇష్టం అది పంపించకపోతే నువ్వేం చేయాలి, అదే ఎక్కువ వస్తుంది. కానీ అది అనుకుంది అనుకో, ఎవరైతేనే నాకు వద్దని, ఎప్పుడు ఏం చేస్తుంది అది, ఎప్పుడు ఏం చేయాలి, మరి అలక్షలే ఇంకా మనం అందుకని కావచ్చు అందుకని కావచ్చు అప్పుడు ఏం చేయాలి? తక్కువ తిని రుచి లేకుండా తిని గురువుగారు దాన్ని ఏం చెప్పారు? అష్టాలు వ్రతం గ్యారంటీగా నువ్వు కుక్కుకు అష్టాలు వ్రతం అంటే మామూలుగా అయితే కుక్కు తినగలం మనం, కానీ ఉప్పు కారం ఏంది నీ కడుపు రెండు తేట తింటే వాంతి అవుతుంది. మీరు ఏం గమనించుకున్నారు? మీరు తిన్నారు. ఉప్పు కారం ఏంది నీ కడుపు నిండేంత వరకు నువ్వు తినగలవు, అంతకంటే కాస్త ఎక్కువ తింటే ఎవరికి తెలుస్తుంది. ఇదంతా కూడా శ్రీరామ్ శర్మ ఆచార్య భగవతీ దేవి అరవిందో మదర్ మెల్లా లైఫ్ స్టైల్ మీద చదివితే ఒకే సాధన నాలుగు శరీరాలు జరిగిందేమో అనిపిస్తుంది నాకు. ఒకే సాధన, ఆ సాధన పేరేంటి? సమర్పణ గురువు గారు సమర్పణ యోగం అన్నారు. అరవిందో ఇంటిగ్రల్ యోగ అంటే ఇంటిగ్రల్ యోగ యొక్క నియమాలు ఏమిటి? నేనేం చెప్తాను, ఆయన ఏం చెప్తాడు? మీ శరీరము, మీ కోరికలు, మీ ఆలోచనలు వేరువేరుగా ఉంటాయి కదా, అంతే నువ్వే. కానీ అక్కడ చేయవలసింది ఏంటి అంటే నువ్వు ఈ మూడింటికి లొంగకుండా దానికి లొంగాలి. మరి దానికి నేను లొంగటానికి ప్రయత్నించాను అంటే నాకేం తెలియటం లేదే, దానినే రెండో పిచ్చి అన్నాడు అరవిందో. అరవిందో యొక్క రెండో పిచ్చి అంటే భగవంతు ఆ జీవాత్మ నీతో పలికింది అంటే నువ్వు భగవంతుడితో మాట్లాడుతున్నావు అని అర్థం. అంతటా ఆవేదన మీకు నిరంతరం రావాలి. ఇదంతా చాలే, నేను చాలా చేసేసుకున్నాను, చాలా జీవించేసాను, ఇంకా కొత్తగా అనుభూతి చెంది కొత్తదేమి నేను భౌతిక జగత్తులో కానీ ఆలోచన జగత్తులో కానీ కోరికల జగత్తులో కానీ కొత్తగా నేను అనుభవించేది ఏమీ లేదు. ఆ పాపదే సచిలక్రమంలో వస్తూ ఉంటుంది. వచ్చినప్పుడు గమనిస్తూనే ఉంటావు. అప్పుడు అరవిందోకే ఆకలిస్తుంది, ఆయన భోజనం చేశాడు. శ్రీరామ శర్మ ఆచార్యకి ఆకలిస్తుంది, ఆయన భోజనం చేశాడు. సిద్ధి సైతం మీద దుఃఖం కూడా తిన్నది తిండి వద్దనే ఆహారం వద్దనే అవునుంటాడు. ఆహారం లేకపోతే ఆ వాళ్ళ శరీరాలు ఆదో ఎంత గొప్పవాడైనా, కానీ రుచిని తినకు. ఆహార శరీరానికి ఏది ఇస్తామో అది ఇవ్వు. ఏది ఇస్తామో నీకు తెలుస్తుంది నీ శరీరాన్ని. ఇప్పుడు నేను ఆహారం మార్చుకోకపోతే మీకు జలుబులు తిన్నులు వచ్చినా మీరు తినండి అన్నారంటున్నారనుకో, అది నీ ఆలోచన కాదది నా ఆలోచన. నా ఆలోచన మీకు హెల్ప్ చేయదు. అది ఎంత కరెక్ట్ అయినా మీరు మీ శరీరము మీ కోరికలు ఎలా ఉంటాయి అనేటువంటి దాన్ని మీరు గమనించుకోవాలి. అంతేక హార్డ్ అండ్ ఫాస్ట్ ఎవరు లేకపోతున్నారు ఇప్పుడు గురువులు ఎవరు కూడా. ఇదే చెయ్యను అలాగే చెయ్యాలి అని చెప్పలేకపోతున్నాడు, చెప్పలేము కూడా. అర్థమవుతుందా? ఎంత ఎందుకు చెప్తున్నాను, సమర్పణ అంటే శక్తులు చాలా సులభమే అది. కానీ వ్యక్తిగత జీవితాల్లో సమర్పణ పేరుతో మనము మన శరీరాల యొక్క కోరికల్ని ఎక్కువ చేసేసుకుంటామేమో చూసుకోండి. ఆ ప్రమాదం ఎప్పుడూ ఉంది, ఎప్పుడూ ఉంది. మరి దానికి నిరంతర జాగరూకత సంతతే ప్రహ్లాదం చేసినటువంటి పని ఏమి చేయలేదు, సాధనలో అది ఏమీ చేయలేదు. కానీ ఎందులు రావటం గురించి చెప్తారు. నిరంతరము చూస్తున్నది ఏంటంటే ఆ పాదాలు, పాదాల యొక్క ఆచరణలు అని అర్థం. కాళ్ళు నడక గురించి చెప్తాయి. నడక అంటే నేను ఎలా జీవిస్తున్నాను, అలా జీవించగలుగుతున్నావా లేదా, ఎలా జీవించాలి. ఈ మూడు నిన్ను కంట్రోల్ చేయకుండా జీవించాలి. అది సూర్యుడు కొడుక లేదా నిన్ను కంట్రోల్ చేయకూడదు, కోరికలు నిన్ను కంట్రోల్ చేయకూడదు, ఆలోచన నిన్ను కంట్రోల్ చేయాలి. వీళ్ళందరూ ఏం చెప్తున్నారు అంటే శరీరం అంతా బాగానే ఉంది, ఇంకో శరీరం ఉంది, ఈ దేశ పరిస్థితుల్లో చెప్పారు మీరు. ఇంకనే నేను చెప్తాను మీరు కనుక చేస్తే అది మీ జీవాత్మతో సంపర్కం రానంత వరకు మిమ్మల్ని సులభమైనటువంటి మార్గంలో ఉంచుతుంది. కానీ ఇదే చేసుకుంటూ ఇది నేను చేస్తున్నాను అనుకున్నావు అనుకో, మళ్ళీ అంతేగా మీ ఆలోచన కాదు ఇది. ఇది శ్రీరామ్ శర్మ ఆచార్య ఆర్పించింది అరవిందో ఆలోచన. కానీ ఈ ఆలోచన ఎవరిని, జీవాత్మను పొందినటువంటి వ్యక్తి యొక్క ఆలోచన. ఇంజనీరింగ్ నేర్చుకోవాలి అంటే ఎవరి దగ్గర నేర్చుకుంటున్నారు? ఇంజనీర్ దగ్గర నేర్చుకుంటున్నారు. వైద్యం నేర్చుకోవాలంటే ఎవరి దగ్గర నేర్చుకుంటారు? డాక్టర్ దగ్గర నేర్చుకుంటారు. మరి జీవాత్మతో సంపర్కం పొందాలి అంటే ఎవరి దగ్గర నేర్చుకుంటారు? జీవాత్మతో సంపర్కం పొందినటువంటి వాళ్ళ దగ్గర మేము నేర్చుకుంటాం. ఇప్పుడు ఎలా ఆలోచిస్తాడో వైద్యుడు చెప్తున్నాడు, ఇంజనీర్ ఎలా ఆలోచిస్తాడో ఇంజనీర్ చెప్తున్నాడు, జీవాత్మతో వాళ్ళు తాదాత్మ్యం ఎలా పొందారో వాళ్ళు చెప్తున్నారు. ఇలా తాదాత్మ్యం నేను పొందాను, మీరు ఈ విధమైనటువంటి పనులు ఈ కాలంలో చేస్తే మీకు జీవాత్మతో సంబంధం పెట్టుకునేటటువంటిది ఎందుకు ఏర్పడుతుంది అంటే, జీవాత్మ మనకంటే పోల్చి చూస్తే సర్వజ్ఞుడు సర్వ సంబంధుడు జీవాత్మ, దానికింద లిమిటేషన్స్ దానికిన్నాయి, కానీ మనతో పోల్చి చూస్తే మాత్రం అది అదంతే. ఆ జీవాత్మతో సంబంధం పెట్టుకో కానీ మాకు ఈ పనులన్నీ చేయాలనిపిస్తుంది. వాళ్ళు చేసే పనులు ఎంత తెలుస్తుంది, అంతే మీరు కనుక ఈ పనులని ఎంత సీరియస్ గా చేస్తారు, చేస్తే మనసులో ఏముండాలి, భగవంతుడు తెలుసుకుని కావాలి, అదే జీవాత్మతో నా సంపర్కం కావాలి, దానికోసం ఇవంతా చేస్తున్నాం మనం. ఇంకా ఇవంతా చేస్తున్నప్పుడు లక్షలాది మంది మనుషులు వచ్చారా, ఒకడు వచ్చాడా, ఇద్దరు వచ్చారా, అదంతా నీ కనవసం. ఇలాంటి పనులు చేస్తూ ఉంటే జీవాత్మతో సంపర్కం వస్తుంది అని కదా వాళ్ళు చెప్తున్నారు. గాయత్రి మంత్రం చేసుకో, యజ్ఞం చేసుకో, శ్రీమన్ శర్మ చెప్తున్నాడు, అరవిందో తను చెప్పింది ఏదో చెప్తున్నాడు, రామకృష్ణ రామస తను చెప్తుంది ఏదో చెప్తున్నాడు, రమణ మహర్షి తను చెప్పింది ఏదో చెప్తున్నాడు. కానీ వీళ్ళందరూ చెప్పేది ఏంటి, ఇదే కండిషన్, ముందు నీ మూడు శరీరాలకి బ్రహ్మగానే ఉండాలి తప్ప నువ్వు కదలదాక. శరీరాన్ని కదలనివ్వకండి, అవసరం అవుతే తప్ప. స్కూటర్ ఉంది, స్కూటర్ చక్రం ఇలా ఇలా తిప్పుతాడు, హ్యాండిల్ ఇలా ఇలా తప్పుతాడు, కూర్చోండి, ఎక్కువ దాన్ని తీస్తారు, బయటకు ఎప్పుడైనా వెళ్ళాలంటే తీస్తారు, లేకపోతే ఎక్కడ పడి ఉంటుంది, మూలపడి ఉంటుంది. అలాగే ఈ మూడు శరీరాలని మీరు మూలపడేయగలగాలి, చెడు శరీరం, కోరికల శరీరం, కామమైన శరీరం, మనమైన శరీరం, మీరు పక్కన పడేయండి. ఎక్కడ పక్కన పడేస్తున్నారు, మనసుల ఆలోచనలో చిలు తిరుగుతూనే ఉంటాయి. అది అరవింద చేసినటువంటి చాలా గొప్ప సాధన, దాని గురించి చెప్తున్నాను నేను నిరంతరం. మీరు గుర్తుంచుకోండి, ఆలోచనలు లేకుండా ఉండటానికి ట్రై చేయండి. ఆ ఆలోచనలు లేకుండా ఉండటానికి శ్రవణ మహర్షి ఫార్ములా ఇచ్చాను, నిరంతరం ఆలోచించుకో నేనెవరిని, నేనెవరిని అంటే నేను కోరికలతో తాదాత్మ్యం చెందుతున్నానా, కోరికలతో తాదాత్మ్యం చెందుతున్నానా, ఆలోచనలు తాదాత్మ్యం చెందుతున్నాను, తాదాత్మ్యం చెందదు, తాదాత్మ్యం చెందకపోతే నువ్వు ఎవరో నేను తెలుసుకుంటున్నాను. కొన్ని సాధన ఏమీ అక్కర్లేదు, ఆలోచన ఏంటంటే విడగొట్టుకోవాలి, ఆ తాదాత్మ్యత పోగొట్టుకోవాలి. తాదాత్మ్యత ఎంతగా మనం స్థూల శరీరంతో చెంది ఉన్నామంటే, స్థూల శరీరమే లేకపోతే నువ్వు లేనట్టే ఫీల్ అవుతాయి, ఎంత పెద్దలు చెప్పినా ఏమి చెప్పినా. ఇంకా రామకృష్ణపరమహంసకి క్యాన్సర్ వచ్చింది, క్యాన్సర్ వచ్చినప్పుడు తిండినీరు యావ తగ్గింది, తిండినీరు యావ తగ్గదాని శారదా మాత గుర్తొచ్చింది ఆయన చెప్పిన మాట, ఎప్పుడైతే అది పోతుందో వివేకానంద చెప్పింది, ఇది ఆయన చూసుకో ఇంకా నీకు రాలేదు, ఆయన ఏమో శరీరం వదిలేసుకోబోతున్నాడు. ఇంకా వీళ్ళకి ట్రిక్ పన్నారు, నాకిష్ట పరమంతో చాలా బోళ మనిషి, ఎవరు ఏం చెప్పినా ముందు వినిచ్చాడు, ఇంతకప్పుడు ఉచితమా అనుచితమా నేను కాదని వెళ్తాను, తర్వాత అమ్మని అడిగేవాడు, ఇది ఉచితమా, అది అమ్మ వద్దు అంటే నో, అమ్మ ఎస్ అంటే ఎస్. ఇంకొక రామకృష్ణ పరమశ్రీ వివేకానంద ఏమన్నాడంటే, మరి అమ్మ నేను ఇంతమంది నీ దగ్గరికి తీసుకుంది కదా, నువ్వు ఇంతమంది బాధ్యత వహించావు కదా, మరి నాకు నువ్వు ఇంత పూర్తిగా ఏం చెప్పలేదు, నీ ఆరోగ్యం బాగుండకపోతే అట్ట, నువ్వు అమ్మని ప్రార్థన చేస్తే మాకు ఇంతమంది బాధలు తగ్గవు కదా, నువ్వు అమ్మని ప్రార్థన చేసుకున్నాడు. అంతేకాదు నేను గురువుని, నువ్వు శిష్యుడివి, ఆ బ్రాహ్మణ చెప్తే ఇక్కడైతే నా మర్యాద ఇవ్వలేదు, నాతో సమానంగా మాట్లాడలేదు, రిలాక్స్ నేను వాళ్ళ మొహం చూడను, నాకు మర్యాద ఇవ్వలేదు, నువ్వు నువ్వే నుంచి మర్యాద ఇచ్చుకోలేకపోతున్నావు, ఇంకోటేం ఇస్తాను అయితే నేను. మరి అమ్మని అడిగాను నేను, ఇవాళ రాత్రి అడుగుతాను నేను, వివేకానంద చాలా ఆనందంగా శారదా నా దగ్గరికి వెళ్ళి చెప్తాడు, ఇంకేంటి తగ్గిపోతుంది, ఎలాగో అమ్మని అడుగుతాడు, అమ్మని ఆయన అడిగాడంటే తగ్గిపోతుంది, అది ఆ శక్తి ఉంది ఆయనకి. రెండో చాలా ఆనందంగా వస్తాడు, చాలా ఆనందంగా వస్తే అడిగా అడిగానండి, కోపం పడిందమ్మా, నేను తిట్టిందని సిద్ధి లేదా ఇంతమంది నోళ్ళతో తింటున్నావు నువ్వు, ఇంకా ఈ నోట్తో కూడా తినాలా నువ్వు? ద్రష్ట మానసిక స్థితికి ఆయన ఒక ఉదాహరణ. అరవింద వాళ్ళు పరిణితి చెందినటువంటి ఉదాహరణలు. కానీ కేవలం ద్రష్ట ఉన్నట్టు నువ్వు దేనికి నిర్ణయించుకోవు, నీ చెప్పినా వింటావు వాడి చెప్పినా వింటావు, కానీ ద్రష్ట స్థితికి వెళ్ళిపోయాక ఏది కరెక్టో అదే చేస్తావు. ఎలా అర్థం పొందిన నీకు అనేక రకాలైనటువంటి ఆలోచనలు పిల్లలకు తీరుస్తుంటాయి మనుషులు. నువ్వు నీకు ఏది కోరిక అవుతుందో దానికి లొంగిపోతావు, నీ కోరికకి లొంగుతావు. మన రకాలైనటువంటి ఆలోచనలు వచ్చినట్టు మాత్రం నువ్వేం చేసేవు, నువ్వు లొంగేది దేనికి అంటే నీ కోరికకి లొంగిపోతావు. కానీ రామకృష్ణ పరమహంస యొక్క ఈ సంఘటన మనకి ఏం చెప్తుంది, నువ్వు నీ కోరికలు లొంగుతావు, నువ్వు ఆలోచించు, విశ్లేషణ చేసుకో, నువ్వు కోరిక లొంగిపోతున్నా లేకపోతే నిజంగా నువ్వు చేయలేక లొంగిపోతున్నా. ఒకవేళ నువ్వు కోరిక లొంగకుండా ఆలోచనలకి లొంగకుండా ఉండే ఆ పరిస్థితి ప్రాణాపాయ స్థితికి వెళ్ళిపోతే నిజంగా అంత ప్రమాదమా నీ ప్రాణానికి? ఇంకా ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవాలి, నేను చెప్పక్కర్లే. అది ప్రాణానికి పోతే మనుషులు ఆనందిస్తారా మనం పోతే, లేకపోతే ఇష్టపడతారా అన్నది కూడా మీరు కాస్త జాగ్రత్తగా ఉంటే మీకే తెలిసిపోతుంది ఎవరు బాధపడ్డు అని. నటన అంత మహానటన అలా తెలియకపోతే బాధపడతారేమో, లోపు లేవనుకుంటారేమో. ఇంకేంటే నేను నిజంగా బాధ ఉంటే నువ్వు పెళ్లి తినేవు. మీరు ఆలోచించుకోండి, నిజంగా బాధ ఉంటే పెళ్లి తినగలిగాను. కానీ పోయిన మరుక్షణమే ఏదో ఒకటి తినేస్తాను, తినకపోతే కానీ సమాజం అంటుందని. లేకపోతే సమాజం వల్ల నేను నోట్లో ఇంకా తీసుకొచ్చి తిప్పుతాయి. అయితే చెప్తాను, నేను దాని గురించి మాట్లాడుతున్నది ఆ విషయాలు ఇక్కడ కాదు, మనం చర్చించుకునేది, నేను చర్చించుకునేది సమర్పణ గురించి చెప్తున్నాను. లేదా నీ శరీరాలు కానీ, నీ కోరికలు కానీ, నీ ఆలోచనలు కానీ ఎంత ముఖ్యమైన పాత్ర వహించకుండా ఉంటే నీ సమర్పణ కరెక్ట్. మరి అయితే ఏం చేయాలి, నీ చేస్తే చేస్తావు, నీకు అందరికీ తెలియాల్సిన పని నేను సమర్పణ చేస్తున్నాను. నువ్వు తప్పదు 10 మందికి నేను సమర్పణ చేస్తున్నాను, అదే పెద్ద అంటాను. నీకంటే నీ అంతా నువ్వు సమర్పణ చేసుకోలేవు, అది నిన్ను పట్టుకోవాలి. ఇది జీవాత్మ నిన్ను పట్టుకుంటే, ఆలోచనలు నేను ఎలా పట్టుకున్నాయో, కోరికలు నేను ఎలా పట్టుకున్నాయో, ఆలోచన కోరికలు ఎలాగైతే నీ శరీరాన్ని దాని ఇష్టం వచ్చినట్టు మంచుకుంటున్నాయి, ఇందులో డౌట్ లేదు కదండి. అలాగే జీవాత్మకి మీరు లొంగిపోగలిగితే అది మార్పిస్తుంది మూడింటిని. అదే కఠినోపనిషత్తులో చాలా చెప్తాడు. అక్కడ నా ప్రవచనమైన లభ్యతే ఈ లెక్చర్స్ వల్ల అదేం లభించదు, సాధ్యాయం వల్ల ఏం లభించదు, తపస్సు వల్ల ఏం లభించదు. మరి ఎలా లభిస్తుంది, అది ఎవరిని ధరిస్తుందో చెప్తుంది. అది అమ్మయ్య కన్ఫ్యూజ్ చేశారు మాస్టర్, ఇప్పుడు నాకు ప్రాణం వచ్చింది, అది కదా వరించాలి, ఇంకా నాది ఉంది, నా ఇష్టం వచ్చినట్టు చేస్తారంటే చెప్తున్నా అది వరించాలి. సో ఒక పెళ్లి చూపులు అవి జరుగుతాయి, నేను ఎలా ఉంటే ఏముందిలే, వాడే నన్ను వరిస్తాడు అనుకుంటే గొడవలేదు, లేకపోతే ఎన్ని గొడవలు పెడతాం, మేకపాడు పిలుస్తాం, వాడని పిలుస్తాం, ఈయన పిలుస్తాం, జడ అల్లిస్తాం, అది అల్లిస్తాం. ఇందుకు వాడు ఇష్టపడితే కదా పెళ్లి జరగదు, నువ్వు ఏం చేసినా లాభం లే. కానీ వాడు ఇష్టపడితే పెళ్లి జరుగుతుందని తెలిసి నీ ఇష్టం వచ్చినట్టు జీవించామంటే అసలు ఇష్టపడే ప్రసక్తే రాదు కదా. మనసులో కావాల్సిందే, ఇదంతా కావాల్సిందే. కానీ ఇదంతా జరిగినా మనసులో నిరంతరం ఉండవలసింది ఏంటంటే తీవ్రమైనటువంటి కోరిక. దీనికి నువ్వురా రామకృష్ణ పరమహంస చూపించాడు. అమ్మా ఇంకో రోజు గడిచిపోయింది అమ్మా అన్నాడు. నా జీవాత్మని మీరు, మనం జీవాత్మ అంటున్నాం, ఆత్మ అనండి, భగవంతుడు అండి, ఏదైనా అన్నంటే దానికి అర్థం అవుతుంది. అంతే మీరు ఏ పేరుతో పిలుస్తున్నారో అనేది అసలు కన్ఫ్యూజ్ అవ్వదు. అల్లా అని పిలిచినా అదే, క్రైస్ట్ పిలిచినా, ఇతర ఏ దేవీ దేవతలు నువ్వు చూసినా కూడా స్పందించేది అదే. మీకు ఏ రూపం మించుకో అది తగ్గిస్తా అర్థం చేసుకోండి. ఆ రూపాలని రోజు మార్చుకోవచ్చా? రోజు మార్చుకోవచ్చు. సమర్పణ అవసరం తప్ప ఏ రూపానికి నువ్వు సమర్పణ చేస్తావు అనేది అసలు కుదరదు, అవసరమే లేదు అసలు. ఇంకొక గందరగోళంలో పడుతుంది. కానీ రుచి పెరగాలి అంటే రోజుకొక రూపం మనం మారుస్తూ ఉంటే ఏ రూపం మీద నేను దృష్టి నిలవదు. ఎందుకు ఏదో ఒకటి ఎందుకోమంటాం, నిలవటాన్ని అసలు రూపాన్ని మర్చిపోయి నేను సమర్పణ చేసుకుంటున్నాను అనుకుంటే అసలు రూపం అక్కర్లేదు. అరవింద నారమాసి రూపాయలు నేను అవన్నీ అనుకుంటున్నాను. అర్థమవుతాను కదా సమర్పణ అంటే? అర్థమవుతుందా? ఆ సమర్పణ అర్థం చేసుకోండి. అందులో అయితే ఇలా చెయ్యాలి అని ఓ నిర్ణయానికి వచ్చాను. ఇప్పుడు మీరు దేవుళ్ళు వచ్చారు ఆ నిర్ణయాన్ని ఆలోచన వాళ్ళు ఆలోచనలో కాదుగా నేను సమర్పణ చేస్తూ వచ్చింది. మరి అట్ట నీకు నాకు తెలియదు చేయవలసిన నేను అది చేస్తుంది. సమర్పణ చేసుకోవటమే తప్ప నీ యోగక్షేమాలకి అది ఏ విధమైనటువంటి స్టెప్స్ తీసుకుంటుందో మనకు తెలియదు. కానీ ఇప్పుడున్నటువంటి గురువులు వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, మీరు పతంజలి యోగ సూత్రాల్లోని యమ నియమాలు పాటించటం చాలా బాగా ప్రాక్టీస్ చేసుకోండి, ఆసనాలు వేసుకోండి, ఆహారంలో మార్పులు తెచ్చుకోనండి. ఇందుకు నువ్వు సమర్పణ చేసుకుని ఆ భగవత్ శక్తిని నువ్వు దించుకున్నా, ఆ భగవత్ శక్తి ప్రజల్లోకి వెళ్ళాలి అంటే ఈ నియమాలు పాటించిన వాళ్ళు ఈజీగా దానికి స్పందించగలరు. యోగాసనాలు చేసుకున్నటువంటి వాళ్ళు, ప్రాణాయామాలు చేసుకున్నటువంటి వాళ్ళు, ఆహారంలో మార్పు తీసుకున్నటువంటి వాళ్ళు, యమ నియమాలు అనేటటువంటి ఆ పదిని తమ ఆలోచనలో మార్పు తీసుకొచ్చే వాళ్ళకి ఈ సమర్పణ చాలా సులభంగా జరుగుతుంది. ఇది అరవింద యొక్క ఇంటిగ్రల్ యోగాకి కొన్ని పద్ధతులు. కానీ ఇంటిగ్రల్ యోగాకి పూర్ణమైనటువంటి పద్ధతి ఏమి ఉండదు. నువ్వు మళ్ళా రూపకల్పన చేసుకుంటా అది గుర్తుంచుకో, ఇదే కరెక్ట్ అనే ఉండదు. ఇంకా ఇంకట ప్రతి మనిషి యొక్క ఆలోచనలు వేరు, శరీరం వేరు, కోరికలు వేరు, దానికి తగినట్టు మంచి కొంచెం నేను అర్థమవుతాను కదా. ఆ మంచి రోజుల్లో శ్రీనివాస శర్మాచార్య ఏం చెప్పాడు అంటే, ఓ మంత్రాన్ని మీరు ఉపయోగించుకోండి, మిగతా ఏ మంత్రాలు నువ్వు ఉపయోగించుకున్నా కూడా నువ్వు కోరికలు అందిపోతావు, ఒక స్వరూప అడిగిలు అందిపోతావు. ఉందని శివాయ అన్నావు అనుకో, ఒక స్వరూప అడిగిలు అందిపోతావు. రామ అన్నావు అనుకో, ఒక స్వరూపానికి ఒక కడకి లొంగిపోతావు. ఒక చెల్లెటల్ని కృష్ణ అన్నావు అనుకో, ఒక స్వరూపానికి దానికి లొంగిపోతావు. కానీ ఆ శ్రేష్టమైనటువంటి సవిత ప్రవేశించాలి అంటే అసలు యాక్చువల్ గా అక్కడ రూపం లేదు. నీ రూపం ఇచ్చుకుంటున్నావు గాయత్రిగా, అదే నీ సులువు కోసం. తప్పేమీ లేదు రూపం ఇచ్చుకుంటే, కానీ ఆ మంత్ర స్పందనలో రూపం ఏమీ లేదు. ఒక కాంతి దిగాలి అని కోరుకుంటున్నావు. సరిత తేజస్సు అంటే రూపం ఏముంది అక్కడ? వెలుతురు మాత్రమే ఉన్నది. ఆ వెలుతురు ఎక్కడ దిగాలి? మీ బ్రెయిన్ లో ముందు దిగాలి. అది గుర్తుంచుకోండి. మనస్సు మారిపోతే బ్రెయిన్ మారిపోతే శరీరం మారిపోతుంది. అది ఈనాడు ఉన్నటువంటి డాక్టర్లకు కూడా అర్థమైంది. పిచ్యూటరీ గ్లాండ్, పినియల్ గ్లాండ్ అదే రెండు నాస్టల్ గ్లాండ్స్, ఇవి మన శరీరాన్ని మొత్తము కంట్రోల్ చేస్తున్నాయి. ఇంకా సైంటిస్ట్ ఏం కనిపెట్టారు, నువ్వు కనుక ఆనందదాయకమైనటువంటి ఆలోచనలు ఆలోచిస్తే నీ శరీరంలో ఎండార్ఫిన్స్ అనేటటువంటి కొన్ని రసాయనిక పదార్థాలు రిలీజ్ అవుతాయి. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఏం ఆలోచిస్తే ఈ ఎండార్ఫిన్స్ యొక్క లక్షణం ఏంటంటే బాధను పోగొడుతుంది. ఇంజక్షన్స్ రూపంలో ఈ కెమికల్ని తీసుకుని ఇంజక్షన్ ఇస్తే నీ బాధ ఉండదు, పెయిన్ ఉండదు. కానీ యాక్చువల్ గా నువ్వు ఇంజక్షన్ వేయించుకోకలే, నీకు ఆనందదాయకమైనటువంటి పని నువ్వు చేస్తూ ఉంటే నీకు బాధ తెలియదు. ఫుట్బాల్ ఆడుతూ ఉంటాడు, నేను గమనించాలి లేదు, కాగి దెబ్బతగలుగుతుంది, నొప్పులు కారిపోతూ ఉంటుంది, వాడు ఆడేస్తాడు. ఆడి ఇంటికి వచ్చాక అమ్మో కాళ్ళు నొప్పి కుంటూ ఫుట్బాల్ ఎలా ఆడేవయ్యా. అందువల్ల వాళ్ళు ఏం చెప్తున్నారు, అన్ని ఆనందాలకి సొంతమైనటువంటి ఆ భగవంతుడి గురించి కనుక నువ్వు ఆనందం ఆలోచిస్తే నాకు బాధనండి పోతాయి. ఎందుకు పోతాయి అంటే ఆ స్రావాలు సరించటం మొదలు పెడతాయి. ఆనందం అనేది ఇదే నువ్వు నిరంతరము ఆనందంగా ఉండటానికి ప్రయత్నం చేసావు అనుకో, నీకు ఆటోమేటిక్ గా నీ బాధలు పోతాయి. బాధ ఉంటే ఆనందంగా ఎలా ఉండగలను మాస్టర్ అంతా మనం చెప్పను. అది ఎలా ఉంటాను, ఏం చేస్తావు నన్ను అడగద్దు. వాళ్ళు చెప్పింది ఏదో చెప్తున్నాను. దానికి లాఫింగ్ క్లబ్సన్ స్టార్ట్ చేశారు జయసూరి సార్. నవ్వుతూ చాలా మంచిది ఉన్నామని గట్టిగా నవ్వు లాఫింగ్ గోల్డెన్ పెట్టాం కూడా మీకు నవ్వటానికి అక్కడ పిక్చర్ హిట్ అవటానికి కారణం ఆ లాఫింగ్. చాలా మందికి ఎందుకు ఏ పిక్చర్ హిట్ అవుతుందో తెలియదు, ఏదో ఒకటి పట్టించుకుని. కానీ ఆ నవ్వమంటే మనస్ఫూర్తి ఇప్పుడు నవ్వలేకపోతున్నాను, పెద్ద నవ్వండి. అది మళ్ళా నేను కూర్చోబెట్టి నవ్వించాలి రోజు, నేను రోజు క్లాస్ నవ్వేసేందుకు నవ్వుకోవచ్చు కదా. మన క్లాస్ ఏంటి అంటే అది తవాస క్లాసులు, వాళ్ళు చాలా సీరియస్ గా ఉండరు అసలు, నవ్వుతూ ఉంటారు ఇప్పుడు. ఇందుకే ఏ దేవతా విగ్రహం అయినా చూడండి నవ్వుతూనే ఉంటాడు. ఫోటోలు తీసుకున్నప్పుడు కూడా పాపం వాళ్ళు అంటాడు నిజంగా మనకి నవ్వు రాదు, ఎప్పుడే నవ్వుతే కదా నవ్వుతాను చూసినా అలవాటు లేని అలవాటు లేని చేయమంటే ఏం నవ్వు కదా. ఎవరికి మొత్తం మీద ఏంటి అంటే అక్కడ కావాల్సింది ఒక ఆనందదాయకమైన స్థితిలో మీరు ఉందండి. కానీ ఆనందము మీ కోరికలు తీరేయాలి, ఏదో మీ ఆలోచనల వల్ల కానీ మీ శారీరక స్థితి వల్ల రాకూడదు, అదొక మానసిక స్థితి. ఆ మానసిక స్థితిలోంచి సైకిక్ బీయింగ్లోకి జీవాత్మలోకి నువ్వు చాలా ఈజీగా జంప్ చేయగలవు. ఇటువంటి అవకాశము అసలు కూర్చోగలగటమే పెద్ద అవకాశం, అదే పెద్ద ఆనందం. అవకాశం దొరికింది అంటేనే మీరు అర్థం చేసుకోండి గురువు దృష్టి మీ మీద ఉన్నది. ఒక్కొక్క గురువు ఒక్కొక్కలా చెప్పాడు, సాయి ఏం చెప్పాడు అంటే నువ్వు నా వైపు చూడు, గ్యారంటీగా నేను నీ వైపు చూసేస్తాను. ఇంకంటే నేను నీ వైపు ఎప్పుడు చూస్తూనే ఉన్నా, నువ్వు నా వైపు చూస్తానులే. సాయి వాస్తది ఇప్పుడు మన దృష్టి అటు వెళ్ళింది. వెంకటేశ్వరం ఏమంటాడు, తాడేశ్వరే ఎక్కడ ఎగిరిపోతుంది అది మళ్ళా నేనేగా లాక్కునేది అని. అమ్మ ఏమంటుంది, నా చూపు పడితే గానీ నువ్వు గుండెలు ముడి రాలేవు. అందరూ అదే భాష వాడతారు, మనం అది వేరు వేరు అనుకుంటాం. వేరు వేరు ఏం కాదు, అంతా మన జీవాత్మకి సంబంధించిన మాటలే ఇవి. ఇది కూర్చుని విషయాలు మనం ఇంతసేపు చర్చించుకుని అంటే ఎంత దాని అనుగ్రహం మనం అది ఉందని కూడా తెలియకపోయినా అది మన కుదిపి 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 లాక్కొచ్చి కూర్చోబెడుతుంది. మనం లొంగిపోతే దానికి అది ఎన్ని మ్యాజిక్ అయినా చూసుకోగలదు. లొంగిపోతానంటే మీరేం చేయకండి, మళ్ళీ అవుతున్నాను అక్కడికి వెళ్ళిపోతాను ఇక్కడికి వెళ్ళిపోతాను అని అది చూసుకుంటుంది. ఎక్కడికి వెళ్ళాలో ఉన్నదాన్ని ఉన్న పరిస్థితుల ప్రకారం జీవిస్తే ఈ ఆర్తిందే ఈ మానసిక స్థితి నిరంతరం ఉంచుకోవాలి. మీరు రోజుల్లో నీ చెప్పి నేను చేస్తాను పరిశీలించాలి, నీ చెప్పింది చేస్తా. నోట్ అంటే కాదు, నోట్ అంటే ఏమన్నాము, మీ మనస్సులో ఆ పిలుపు ఉంటే దానికి అర్థమైపోతుంది మీరు చేయగలవో చేయలేవో, చేయగలిగింది చేయించేస్తుంది చెప్పారు. మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా నేను తనకు అనుభవంగా మళ్ళీ చెప్పుకుంటుంది అది. ఇంకేటంటే నువ్వు మలవనిస్తున్నావు నష్ట మోహ ప్రసాదాత్మయాచ్యత, ఇది కూడా ఆయన ప్రసాదమే, ఆయన అనుగ్రహమే. ఆయన చేయకపోతే అసలు మన ఇలా కూర్చోమే మనకి దీన్ని విచ్చి రాదు, ఇంకొక నేను చేస్తూ ఉండండి. ఆయన అంతవరకు మనం చాలా అదృష్టవంతులం, కానీ దురదృష్టవంతులం ఏంటంటే ఇన్నాళ్ళు ఇన్ని సంవత్సరాలు బట్టి అవకాశం నటిస్తున్నా కూడా ఈ ఆర్తి రాలేదు అనే బాధ. ఆ బాధకి నేను ఈ మాట చెప్తున్నాను, మీరు ఆ బాధ తెచ్చుకోండి. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, మీ దగ్గరికి వచ్చినా నన్ను ఆ చక్కని చెక్కతో లేకపోతున్నాను నేను. ఇంకా తపన వచ్చినప్పుడు దుఃఖం తన్నుకు వస్తుంది, మీరు అదృష్టవంతులే. ఇంటి ఇలా అయిపోయాను నేను, ఇన్నేళ్ళ నాకు పట్టవచ్చింది అని అక్కడి నుంచి రియాక్షన్ వస్తుంది, ఆనందం వస్తుంది, రెండూ వస్తాయి. అది కనుక వచ్చేస్తుంది మీరు చాలా అదృష్టవంతులు, అంతకంటే కావచ్చుందండి. కానీ ఆవేదన తెచ్చుకోవటం పెద్ద కష్టం కాదు, ఏమీ కష్టం కాదు. కొంచెం ప్రయత్నిస్తే ఆవేదన ఇచ్చేస్తుంది, ఆవేదనకి మింగిపోయింది. లొంగిపోయారో ఇంకా అది లాగేస్తుంది. సమర్పణను మనం చేసేది ఏం లేదు అన్నది అర్థమైంది కదా, మీకు తెలిసిపోయేది అదే చేస్తుందని. ఈ ఆవేదన నిరంతరం ఉంచుకోవాలి మన మనస్సులో. బయట అన్ని పనులు చేస్తూనే ఉంటాం, దానికి ఏంది, బయట మీరు అన్ని చేసుకోండి, ఏమీ మార్చుకోకర్లేదు. ఇతని ఆవేదన వదలకండి, ఈ పాడు వదలకండి, ఎప్పటికీ అనుకుంది. ఇది ఎప్పుడైతే అర్థమైపోయిందో ఇంత ఇంటిగ్రల్ యోగా ఇంటర్నెట్ రూల్స్ లేవు, రెగ్యులేషన్స్ ఇంకొంటే ఆర్త్ మిమ్మల్ని లాక్కెళ్తుంది. కానీ ఆర్త్ నుండి మళ్ళా నీ కోరికలకు అనుగుణ్యంగా నేను జీవించటం మొదలెడితే మరి తప్పది నటనైపోతుంది. అది కాస్త జాగ్రత్తగా చూసుకోండి. దానికి మనం సంకల్ప పత్రంలో అన్ని రూల్స్ పెట్టుకుంటున్నాం, నీళ్లు తాగుతాం, ఆహారం మార్చుకుంటాం, గంటసేపు గాయత్రి మంత్ర జపం చేస్తాం. మంత్ర జపం మాత్రం మీరు చేసుకోండి, అది గంటసేపు గ్యారంటీగా మాంస సాపుగా మరి వాతావరణాన్ని దీనికి అనుగుణ్యంగా మార్చడానికి, ఇంకా చాలా చాలా మందికి పతనం అందజేయటానికి ఉపయోగపడుతుంది. అది ఒక మహా వెల్లువలాగా మీ ద్వారానే చేయించుకోగలిగది. మనం ఇది తెలిసిన వాళ్ళే చేయకపోతే తెలియని వాళ్ళు ఏం చేస్తారు? ఇంకా అది కూడా అర్థం చేసుకోండి. గురువులు చెప్పేది ఏంటి అంటే, ఆ జీవాత్మ మీ నుంచి ఏం కోరుకుంటుందో మేము చెప్తున్నాము, మాకు తెలుసు అది ఏం కోరుకుంటుందో. మీకు తెలియకపోయినా ఏం పర్వాలేదు, పరిశీలించడం ద్వారా మీకు చెప్పింది చేస్తా. మనకు అర్థమైంది ఇది ఒక వెల్లువలాగా ఊపాలి, కానీ కానీ వెలుగులాగా ఊపటానికి రెండు లక్షణాలు మనం ఉంచుకోవాలి. ప్రార్థమ పరమార్థంలోనే, మా ప్రార్థానికే టైం ఉంది, పరమార్థానికి టైం ఉంది, టైం లేదు అనకూడదు. పరమార్థానికి ఎక్కువ టైం ఇచ్చుకొని ప్రార్థానికి తక్కువ టైం. రెండోది ఏంటి, అవ్యవస్థ అమ్మా సువ్యవస్థ అంటున్నాయి. అవి ఎప్యుటేషన్ ఫార్మ్స్ ఉన్నాయి, అడ్రస్లు ఉన్నాయి, ఇవన్నీ మేము ఏరియాస్లో దాన్ని గమనించుకుని సంకల్పం నింపిన వాళ్ళని మీరు మళ్ళా స్నేహం చేసుకుని వాళ్ళతో కలుసుకుని ఎంత పని ఉంది మీకు. ఇదంతా భగవత్ కార్యమే, భగవత్ కార్యమే కాదు, ఇది ఒక్కటే చేయవలసినటువంటి కార్యం. మీరు మిగతా ఏమి చేసినా కూడా అది కాదు అంటారు గురువు గారు. యుగసింధి కాలంలో టైం అలాంటిది, ఎమర్జెన్సీ కాలంలో మామూలు రూల్స్ ఏం పనికిరావు. అందుకు ఇదంతా పద్ధతిగా చేస్తున్నాం, చేస్తున్న దాంట్లో మీరు కరెక్ట్ లైన్లో పడిపోయారు. అది ఆ తపన ఉంచుకోవాలి. ఆ కార్యక్రమం ఎట్టి పరిస్థితుల్లో ఆగకూడదు. ఎక్కడ తప్పు చేస్తా అంటే మనం మేము పెడుతున్నామండి, ఎవడు రాలేదండి, ఇంకొడి కోసం కాదుగా, ఇది నీ తపన, నీ ఆవేదనతో చేస్తున్నాను, నువ్వు చేసుకో. కొద్దిసేవాళ్ళు వస్తారు, ఎవరి జీవాత్మ ఎవరిని ఎక్కడ రప్పిస్తుందో అక్కడికి వస్తుంది. ఈ ఆవేదన, ఈ ఆలోచన విధానము ఆ జీవాత్మ నుంచి వచ్చేటటువంటి ఆలోచనలు. ఇంకా నాకు ఇంట్లో ఈ పనులు ఉన్నాయి, ఆ పనులు ఉన్నాయి, ఇంకా అదంతా మర్చిపోండి. మీరు ఎందుకు మర్చిపోమంటున్నాను అంటే, ఏ దక్షణం మహామ్య, మరి గ్యారంటీ ఇస్తాను నీకంటే బాగా నేను నీ కుటుంబ పరిస్థితుల్ని చూసుకోగలను, నీ ఆరోగ్యాన్ని చూసుకోగలను. మరి ఆ శ్రద్ధ విశ్వాసం ఉండాలి మీకు. ఏమైపోతుందో నువ్వు ఆలోచించకాదు, మనస్సు యొక్క ఆలోచన వరి సందేహము. నీకెందుకు ఏమవుతుందో, ఎలాగో నువ్వేం చేయదో, నువ్వు చేయగలిగే చేయి కామన్ సెన్స్ తో. మనం బుర్ర కూడా ఇచ్చాడు కదా భగవంతుడు, నువ్వు చేయగలిగేది చేయి ఆలోచించుకుని. దాని తర్వాత ఇంకా దాని గురించి ఆలోచన మారే ఇంకా అయిపోయింది అది. ఇంకంతా దీని మీద కథన ఆవేదన అన్నిటికంటే ఎక్కువ ఈ మానసిక స్థితి కళ్ళు తెరిచేట కూడా ఉండాలి. సమర్పణ చాలా అర్థమవుతుంది కదా, మనం ఎంత మామూలుగా జీవిస్తాం. ఈ కథను నిరంతరం ఉండాలి, అప్పుడు నువ్వు యోగివి. తస్మాత్ యోగి అర్జున. మొత్తము బ్రెయిన్ ని ఖాళీ చేసేసుకుని దిగు 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 దిగుతాడు, గ్యారంటీగా దిగుతాడు. అసలు ఆయనకి ఎంత తపన, మనకంటే ఎక్కువ తపన ఉంది ఇప్పుడు. అది ఇప్పుడు ఉంది అదృష్టం. అందుకే వివేకానంద ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్ని ఓడతో పోలుస్తాడు. ఓడలో నీ టికెట్ కొంచెం ఎక్కడ చాలా తీసుకుపోతుంది. నువ్వేదో పెద్ద అవస్థలు ఎక్కాలే, కానీ ఓడ ఎక్కాలి. శతము పడని ఒకండి నా పిలుపు నేర్చుకుని పిలవక్కర్లే. మానసిక స్థితి అర్థం చేసుకున్నారు, అదే పిలుపు అలా ఉంచుకోండి అలాగా తప్పేది. కళ్ళు తెలిసిన అదే మానసిక స్థితిలో ఉందండి. కళ్ళు తెలిసి మానసిక స్థితి అదే ఉందండి. ఇప్పుడు ఏ మానసిక స్థితిలో ఉన్నారు ఆ పిలుపు, ఇది నిరంతర సాధన. ఇంకా 24 అవర్స్ జరిగేటువంటి సాధన ఆ పిలుపు మీద ఉంటే అంత ఏం జరుగుతుంది అంటే పరిస్థితులు మారిపోతేనే కాదు మీ దగ్గరికి వచ్చిన వాళ్ళ ఆలోచనలలో ఎలాంటి మార్పులు కావాలో అవి కూడా వెళ్ళిపోతాయి. ఎందుకు మనం గురువుని మన ఆలోచనలు కలిసి మాకు తగినట్టు చెప్పారు, మా గురించి చెప్పారా, వాడికేం తెలియదు రియాక్షన్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే అక్కడి నుంచి వస్తుంది నా మానసిక స్థితి. అలాగే ఉంచుకుని కలిసి వచ్చేసి అదే మానసిక స్థితితో మళ్ళీ సాయంత్రం వరకు ఉండటానికి ట్రై చేయండి. కానీ తల్లేమి ఆగకూడదు. మానసిక స్థితి అంటే ఇప్పుడు డ్రైవ్ చేస్తున్న వాడు క్యాసెట్ పెట్టుకుంటాడు, క్యాసెట్ వింటూనే ఉంటాడు, డ్రైవ్ చేస్తూనే ఉంటాడు ఒకటిగా. అలాగే మానసిక స్థితి క్యాసెట్ పెట్టిస్తాడు అన్నమాట. మీరు ఈ క్యాసెట్ ఆన్ చేసుకోండి నిరంతరం ఆపుకోకండి. అయితే అది కరెక్ట్ గా ఆన్ చేశారు అన్నదానికి ఏంటంటే ఈ కార్యక్రమాన్ని మీరు ఎక్కువ తీవ్రత చేయగలుగుతారు. చేయలేకపోయారు అనుకోండి దాదాపు పడకండి, కానీ దిగలేదు అనమాట. ఇంకా దిగితే మాత్రం ఇంకా వివేకానందని ఎవరు ఆపగలిగారు, అరవిందని ఎవరు ఆపగలిగారు, కాదు అది. మీరేం కంగారు పడి తెచ్చేసుకోవాలి, కానీ ప్రయత్నించవచ్చు అభ్యాసం శక్తి ప్రజాపి అనుకుంటున్నప్పుడు కూడా ఈ మానసిక స్థితి ఉండాలి. అలానే శక్తి ప్రజాభి అనే భావన పోకూడదు. పాటలు వింటూ మాట్లాడుకుంటాం కదా, మాటలు మాట్లాడేసుకుంటూ ఉంటాం, పాటలు వింటూ ఉంటాం. అలాగే బ్యాక్గ్రౌండ్ నిరంతరం ఉంచుకోండి. కోరికలు లేనటువంటి, ఆలోచనలు లేనటువంటి, శరీరం గురించి ఆలోచించినటువంటి మానసిక. కానీ మర్చిపోయి వాళ్ళు ఏం చెప్పటం లేదు, కావాలి వాళ్ళ గురువునికి శరీరాలు కావాలి. ఇంకంటే తెలిసిన వాళ్ళు పనిచేయకపోతే తెలియని వాడికి వాళ్ళు ఏం స్పందిస్తారు? ఇంతటి గ్యారంటీగా ఈ శరీరానికి దానికి కావలసినటువంటి ఆరోగ్యకరమైనటువంటి మార్పులు గ్యారంటీగా వచ్చేస్తాయి, డౌట్ లేదు అందులో. కానీ ఆ మార్పులు నువ్వు అనుకున్నట్టు వస్తాయా? దానికి మనకంటే చాలా ఎక్కువ తెలుసు ఎలా ఇవ్వాలి. దానికి మీరు చెప్పటానికి ప్రయత్నించకండి, చెప్తే ఆ అందులో అది వెళ్ళిపోతుంది. చాలా సూక్ష్మమైనటువంటి కదా, సూక్ష్మమైతే చిన్నది నెట్టుకుంటుంది అని చెప్పండి. మీరేం చెప్పకండి దానికి. మీకు ఉన్నటువంటి శ్రద్ధ, మీకు ఉండవలసినటువంటి విశ్వాసం ఏమిటి అంటే మనకంటే ఖచ్చితంగా దానికి ఎక్కువ తెలుసు. మీ గురించి మీ పాస్ట్ ఫ్యూచర్ తెలియదు, దానికి తెలుసు. ఇదివరకు ఏం చేసావో, ఎన్ని జన్మలు బట్టి రేపు రాబోయే జన్మలు రాబోతున్నాయో కూడా తెలుసు. ఇప్పుడు దానికి సమర్పణ చేసుకుంటూ
పరిపాలయంతామ్యాయన మార్గేణ మహిమహిషో బ్రాహ్మణేభ్యో శుభమస్సు నిత్యం లోకాస్తమంతా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్య పృథ్వీ సస్యకాలిని దేశోయం శోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయాః సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః. సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్తమాప్నుయాత్. అపుత్రాః పుత్రిణః సంతు, పుత్రిణః సంతు పౌత్రిణః. నిర్ధనాః సధనాః సంతు జీవంతు శరదాంశకం. ఓం శాంతి శాంతి శాంతి. Yeah.